ఎన్నో మర్మాలు తెలుసుకున్నాము. మరిన్ని మర్మాలు తెలుసుకునేందుకు ఈ రోజు మనం అందరం కూడా సమూహంగా కుదుర్చుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు మనము ఈ శివ మహిమ ఒక వైభవాన్ని తెలుసుకోవడమే కాకుండా శివ మర్మాలు, శివ రహస్యాలు, శివుణ్ణి ఏ విధంగా మనము పొందవచ్చో కూడా తెలుసుకున్నాము. అయితే ఈ రోజు ఉన్న విశేషం ఏంటంటే, ఈ రోజు ఉన్న అన్ని అభ్యాసంగా మనం నేర్చుకుంటున్న మనన విశేషాలు అన్నీ కూడా శివుని యొక్క స్వరూపం గురించి, వైభవం గురించి మనం శివుణ్ణి పొందడానికి సాధనగా మరెన్ని ఇంకా ఏ విధంగా చేస్తే అతి సులభంగా మనము చేరుకోగలమో ఆ విధంగా శివుడి గురించి ఈ అధ్యాయాల్లో అన్నీ ఉంటాయి. అందుకనే ఈ ఒక్క గంట కూడా మనమందరం కూడా శివ పూజ చేస్తున్నాము, శివుని కోసము శివ పూజ చేస్తున్నాము అని చూస్తున్నట్టయితే కనుక మన స్పీకర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఒక్కొక్క శివ మహిమ ఏ ప్రాంతం ఏ క్షేత్రంలో శివుడికి చేరుకుంటే అతి సులభం అవుతుంది, శివుడికి ప్రీతికరమైన వస్తువులు ఏంటి, శివుడు స్వరూపంలో దాల్చే వస్తువులు ఏంటి, దాని వివరాలు అన్ని కూడా మనం చూద్దాంగా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క స్పీకర్ తెలుసుకుంటున్నా. అదొక పూజ, శివ పూజ చేస్తున్నట్టుకో ఇవాళ మనము మురళిని మననం చేసుకుందాం. శ్రీ వల్లభ సమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధి ప్రదాయకం. శ్రీ గురుభ్యో నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ వాసుదే దేవతాభ్యో నమ, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ, శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ, శ్రీ వారి వాణి హిరణ్యగర్భాభ్యాం నమ, శ్రీ సతీ పురంధరాభ్యాం నమ, శ్రీ అరుంధతి వశిష్ఠాభ్యాం నమ, శ్రీ సీతారామాభ్యాం నమ, సర్వేభ్యో మహాజనేభ్యో నమ. ఇప్పుడు శివ మహిమ, శివుడి గురించి ఏ క్షేత్రంలో శివుడిని అయితే మనం అతి సులభంగా పొందగలమో, ఏ క్షేత్రంలో ఉంటే మరి ఏ క్షేత్రానికి వెళ్ళవలసిన అవసరం ఉండదో, ఏ క్షేత్రంలో అయితే శివుడు నేనే స్వయంగా ఉంటానని వివరించారు, అటువంటి క్షేత్ర మహిమ గురించి, అటువంటి క్షేత్రం గురించి ముందు తెలుసుకొని లింగం గురించి, శివలింగం గురించి తెలుసుకుని తెలుసుకుందాము. ఆ విధంగా శివుడిని ముందు అర్చన చేసి వైభవం గురించి తెలుసుకుని తర్వాత ఆ శివక్షేత్రంలో ఏమేమి చేస్తాము, ఆ శివుని గురించి, స్వరూపం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉదయ్ గారు చెప్తారు దాని విశేషాల గురించి. ఉదయ్ గారు
నమస్కారం అండి. శివాయ గురువే నమః. ఇవాళ నేను కాశీ వైభవం గురించి మాట్లాడుతున్నాను. అందరూ మ్యూట్ చేస్తారు. ఇవాళ నేను కాశీ వైభవం గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో భాగంగా పుణ్యనిధి వృత్తాంతం తెలుసుకుందాం. ఒకప్పుడు పుణ్యనిధి అని ఒక విప్రుడు ఉండేవాడు. ఆయన రకరకాల శివలింగాలను ఆరాధన చేస్తూ, శివ వ్రతాలన్నీ పాటిస్తూ, శివక్షేత్రాలు దర్శించడం, శివార్చనలతో అతని పేరు పుణ్యనిధిగా సార్థకమైంది. సర్వక్షేత్రాలు దర్శించాక అతడు కాశీకి చేరుకొని ఆహార నియమాలు పాటిస్తూ శివార్చన చేస్తూ ఉండేవాడు. పుణ్యనిధి కాశీని విధంగా స్తుతించాడు. కాశీ ఉపనిషత్ సారాంశం అయిన చోటు విశ్వనాథుడికి మాత్రమే తెలిసింది కాశీ తత్వం. ఎక్కడికి చేరితే యముడి వార్త కూడా వినబడదో అది కాశీక్షేత్రం. సకల క్షేత్రాలు తిరిగిన ఫలితం కాశీ. అనేక కల్పాలు తపస్సులు చేసిన వారు మాత్రమే కాశీవాసం చేయగలరు. విశ్వేశ్వర, ఇప్పుడు శివుడు అమ్మవారికి విశ్వేశ్వరలింగ తత్వం చెప్తున్నాడు. విశ్వేశ్వరలింగానికి సమానమైన లింగం మరెక్కడా లేదు. ఇది పరంజ్యోతి పరాత్పరం. విశ్వేశ్వరలింగం స్వామి యొక్క ఆకారం, అనంతంగా ప్రకాశిస్తూ మహాశోభతో ఉంటుంది. ఏ శివారాధన చేసినా విశ్వేశ్వర ధ్యానంతో చేయగలిగితే కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తుంది. సర్వ వేద వేదాంత సారములు ముద్దకట్టి అక్కడ లింగాకారంగా ఉన్నది. కాశీలో ఒక్కసారి పంచాక్షరి జపం చేస్తే కల్ప కోట్లు శివ పంచాక్షరి చేసిన ఫలితం. ఒక్కసారి రుద్రసూక్త పారాయణ చేస్తే అనేక వేల జన్మల రుద్రసూక్త పారాయణ ఫలం లభిస్తుంది. కాశీలో క్షణం నిలబడితే అది 10,000 సంవత్సరాల పంచాగ్ని మధ్యలో శివుని తపస్సు చేసిన ఫలితం ఇస్తుంది. అలాగే కాశీలో విఘ్నాలు కూడా చాలా ఉంటాయి అని చెప్తున్నారు స్వామివారు అమ్మవారితో. అవి సహిస్తూ సాధన చేయాలి. ఒకప్పుడు అంటే శివుడు చెప్తున్నాడు అనమాట అమ్మారికి, ఒకప్పుడు కాశీలో నేను సృష్టించిన ఉపసర్గలు అంటే విఘ్నాలు తట్టుకోలేక గొప్ప సాధనాపరులైన యోగులు కొందరు జైగీషవ్యుడు అనే ముని వద్దకు వచ్చి, ఇక్కడ మేము ఉండలేము, ఏదో శివానుగ్రహం కోసం వచ్చి ఎంతో సాధన చేస్తుంటే ఈ రోగాలు ఉపసర్గలు ఏంటి, శరీరం ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు సాధన ఎలా చేయగలం, పంచక్రోశాలకు బాహ్యంలో ఉన్న వాళ్ళందరూ హాయిగా ఉంటున్నారు, మేము కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అంటారు. అప్పుడు జైగీషవుడు ఇలా అంటాడనమాట, నేను కూడా కాశీలోనే ఉంటున్నాను కదా, అసలు దైవ యోగం చేత కాశీలో ఉండాలనుకున్న వాడికి తప్పకుండా దుఃఖాలు వస్తాయి, అది సహించాలి. సరే ఈ కష్టాలకు మహా అయితే ఏమవుతుంది, చేస్తారు. ఎక్కడ చేస్తే మరలా చావు పుట్టుకులు ఉండవో అక్కడ చావడానికైనా సిద్ధపడి సాధన చేసుకోండి అన్నాడు. సుఖంగా కాశీలో ఉండాలని వెళ్ళరాదు, సౌకర్యాలు ప్రధానం అని బ్రతకరాదు, విశ్వనాథుడు పరమార్థం అని ప్రధానం అని బ్రతకాలి. పుణ్యఫలం వల్ల వచ్చిన కాశీని వదలరాదు, మోక్షం పొందాలని కాశీ వచ్చినప్పుడు స్వామి ఉపసర్గముల రూపంలో అనేక జన్మల తాపాలని క్షయించేస్తాడు. ఏది పొందితే మరేది అక్కర్లేదో, అది ఇస్తున్న కాశీవాసం అంటే మరి ఆమాత్రం పరీక్ష ఉండదా, నిగ్రహ సంపన్నుడికి కాశీ అని అంటున్నాడు అనమాట వాళ్ళతో. ఇంకా మీకు రెండు దౌర్భాగ్యాలు కలిగాయి, ఒకటి తుచ్చమైన శరీరాన్ని రక్షించుకోవాలని తహతహ, రెండు కాశీని విడిచిపోవాలనే తాపత్రయం. అనంతములైన పాపం యొక్క ఫలం కాశీని విడిచిపెట్టడమే, పుణ్యాల ఫలం కాశీలో ఉండడం. అసలు కాశీని విడిచిపెట్టేస్తాం అనే వాళ్ళతో ఇంతసేపు మాట్లాడినందుకు నన్ను విశ్వేశ్వరుడు క్షమించుగాక అని చెప్పి కాశీ వైభవాన్ని చెప్పే అనేక చిన్న చిన్న వృత్తాంతాలు చెప్తారు అతను. అందులో ఒకటి ఇప్పుడు నేను చెప్తాను. ఒకప్పుడు వింధ్యాచల ప్రాంతంలో ఒక విప్రుడు ఉండేవాడు. వాడు మోహానికి లోనై అనేక నీచ వృత్తులకు మరిగి ద్విజాధముడు అయ్యాడు. అతడికి వయస్సు వచ్చేటప్పటికీ, అంటే పాపాలన్నీ చేసి అతడికి వయస్సు వచ్చేటప్పటికీ శరీరం పీడితమైంది. అప్పుడు వాడు తీవ్రంగా పశ్చాత్తాపడి, నేను తరించే అవకాశమే లేదా అంటూ ఏడ్చి వాళ్ళ తండ్రికి దూరం నుంచే నమస్కారం దండం పెట్టాడు. నువ్వు లేవడం కష్టం అంటే ఆ స్థితిలో ఉన్నాడు అనమాట అబ్బే. నువ్వు లేవడం కష్టం, ఎలాగోలా లేచి వాళ్ళ నాన్న చెప్తున్నాడు. కాశీ ఉన్న దిక్కువైపు తిరిగి ఒక మాట అను, కాశీం గమిష్యామి ఇది ఏకవారం శివాత్మికాం, శివస్వరూపం అయిన కాశీకి నేను వెళ్తాను అనుకుని నమస్కారం చేసి నువ్వు ఎన్ని అడుగులు అటు వేయగలిగితే అన్ని అడుగులు వేయి అని చెప్పి ముందు భస్మధారణ చేయమన్నారు. అతడు తండ్రి చెప్పినట్లు చేశాడు. అతి కష్టంగా 2-3 అడుగులు వేసి మరణించాడు. సో చచ్చిపోయిన తర్వాత అతడి పాపాలకి యమకింకర్లు తీసుకెళ్ళడానికి వస్తారు. అప్పుడు అక్కడికి నారాయణుడు వచ్చి యమదూతలతో ముందర ఆయన్ని వదిలింది. అతడు పుణ్యజీవుడు, కాశీ స్మరణ చేశాడు, పైగా భస్మదానంతో ప్రాణాన్ని త్యజించిన వాడి సూక్ష్మ శరీరాన్ని ముట్టుకునే అధికారం మీకు లేదు అని చెప్పాడు. ఇతడు శివానుగ్రహాన్ని పొందుతాడు అని చెప్పి విష్ణువు అతన్ని రక్షించాడు. అతడు క్రమంగా ఉత్తమ గతులు పొందాడు. నేను కాశీకి వెళ్తాను, అక్కడ నివసిస్తాను అనుకుంటూ ఉంటే ఎప్పటికో లభిస్తుంది కాశీవాసం అని పెద్దలు చెప్తారు. సర్వం శివార్పణం. ధన్యవాదాలు.
కాశీ 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 అని అంటే మాత్రమే, స్మరణ మాత్రం చేతనే మనకి దర్శన భాగ్యం కలుగుతుంది, ఎన్నో పాపాలు దగ్ధమైపోతాయి అని మనకి గురువు గారు చెప్తారు. చాలా బాగా చెప్పారండి. కాశీ కాశీ కాశీవాసంలో ఉపసర్గల గురించి, కాశీ యాత్ర చేయడం ఎంత మహిమానితమో గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనకి చెప్పారు. ఒకసారి ఇప్పుడు మానసికంగా మరోసారి కాశీ మహిమ గురించి మళ్ళీ ఇంకొకసారి దివాకర్ గారు ఏం చెప్తారో చూసుకుందామా.
అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం, శంకరాచార్య మధ్యమం, షణ్ముఖాచార్య పర్యంతం, వందే గురు పరంపర. ధన్యవాదాలు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు మనం ఉన్న సమయంలో సంక్షిప్తంగా కాశీలో నియమాలు, కాశీ ధర్మాలు, రుద్రాక్ష భస్మల గురించి, పంచాక్షరి మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. అది కూడా చిన్న కథల రూపంలో. మనకి ఉదయ్ గారు చెప్పినట్టు జైగీషవుడు రకరకాల కథలు ముందుకు చెప్తున్నాడు. అలాగే పూర్వం కీర్తీశ్వరుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించి జాబాలి మహర్షి దగ్గరికి చేరుకుని ముక్తి లభించే మార్గం ఏంటని అడిగాడు. అప్పుడు కాశీ గురించి మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. కాశీ క్షేత్రంలో ప్రతిదినం శివుని దర్శనం చేసుకోవాలి, లేకపోతే అది దిర్దినమే. కాశీ అంటే శివ తనువు, కాశీయే ముక్తికి మార్గం. అనేక జన్మల్లో రాజశ్రీగాది యాగాలు చేస్తే గానీ కాశీవాస ఫలం లభించదు, సర్వ శివధర్మాలకు ఫలము కాశీవాసమే అని చెప్తూ, కాశీలో ఎలా ఉండాలయ్యా నువ్వు అని చెప్పి స్వధర్మ పాలన చేయాలి, నీకు ఈ శాస్త్రం ఏదైతే విధించిందో వర్ణాశ్రమ ధర్మం అది పాటించాలి, తర్వాత కాశీ ధర్మాలు పాటించాలి. ఆ కాశీ ధర్మాలు ఏంటంటే పంచకోశ యాత్ర చేయాలి, అంతర్గేహ యాత్ర కూడా చేయాలి, తర్వాత అష్టభైరవ యాత్ర, డుంటి గణపతి దర్శనం చేసుకోవాలి, రుద్రాధ్యాయ పట్టణం చాలా ముఖ్యము, అలాగే దండపాణి దర్శనం, ఔముక్తేశ్వరుని దర్శనం, కృత్తివాసేశ్వరుడు దర్శనం, కర్దమేశ్వరుడు, వీరేశ్వరుడు, వీరందరినీ ఆలోచించాలి, ఆరాధించాలి. అలాగే పలు కుండాల్లో కూడా స్నానం చేయాలి, పిప్పలాద కుండం, కేదారేశ్వర కుండం, అలాగే జ్ఞానవాసులో కూడా స్నానం చేయాలి అని చెప్తూ మహాశ్మశాన మనం చాలా దుర్లభం, అది ఏ కొద్ది మందికో లభిస్తుంది, దాన్ని నువ్వు సాధించాలి అని చెప్పి రాజు చెప్తే రాజు భోగాలన్నీ విడిచిపెట్టి ఆ కాశీ నగరాన్ని చేరుకుని నిత్యం శివధర్మాలు పాటిస్తున్నాడు. కానీ జగ్గీశ్వరుడు చెప్పినట్టు శివుడు పరీక్షించడానికి అలాగే పూర్వజన్మ కర్మలు తీసేయడానికి ఉపసర్గాలు ఇవ్వడం ప్రారంభించాడు. అది సహించి సోఢ అని చెప్పిందంటే సహించి ఉండాలి, కానీ చివరికి అంటే కాశీ విడిచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ మళ్ళీ జావాల్ మహర్షి ఉపదేశం గుర్తుకొచ్చి ఆయన ఉపసర్గలు సహిస్తూ ఉన్నాడు. అతను రకరకాల పద్ధతుల్లో కాశీలో ఉందామని ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి చెట్టు కట్టేసుకున్నాడు, కానీ అది ఉండలేక విడిపించేసుకున్నాడు. తర్వాత ఇంకా చివరికి ఏంటంటే ఖడ్గం తీసుకుని కాళ్ళు నరికేసుకున్నాడు. ఈ కాళ్ళు ఉంటేనే కదా నేను ఎక్కడికైనా వెళ్ళేదని చెప్పి కాళ్ళు నరికేసుకుని ఇంకా అక్కడ ఉంటే అప్పుడు ఒక అందమైన యువకుడు గుర్రం మీద వస్తూ అతన్ని చూసి ఎందుకు కాళ్ళు చెడిపోయి నరికేసుకున్నావు, నువ్వు శివధర్మాలు పాటించకపోతే కాళ్ళు లేకపోతే నువ్వు కాశీలు విశ్రాంతి కూడా చూడలేవు కదా, అట్లాంటప్పుడు ఎట్లా నీకు, నాకు అద్భుతమైన వైద్య విజ్ఞానం ఉంది, నీ కాళ్ళు మళ్ళీ తెప్పిస్తాను అని చెప్తే వద్దు వద్దు అలా తెచ్చుకుంటే కనుక నాకు మళ్ళా నేను విరిచి వెళ్ళిపోతాను, దానికంగా ఈ రకంగా చచ్చిపోయినా పర్వాలేదు, ఇట్లా చచ్చిపోతే ఏమవుతుంది, ఉపసర్గలు తట్టుకునైనా కానీ మరణిస్తాను, భైరవ యాతన ఉంటుంది, అయితే ఏమైంది చివరికి శివుడే నా తనలో జవాక్యం చేసుకుంటాడు అని చెప్తే అతను అలాగే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీకు కాశీలో ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం, లక్షల లక్షల సంవత్సరాలు రుద్రప్రశాచలంగా ఉంటే చివరికి ముక్తి లభిస్తుంది, కానీ నీ భక్తికి మెచ్చుకున్నానని చెప్పి అతనికి మళ్ళా కాళ్ళు ఇచ్చి నీకు ఎటువంటి ఉపద్రవాలు రావు, ఉపసర్గలు రావు అని చెప్పి కాశీ వాసం చేయమని అనుగ్రహించాడు. చివరికి అతను కాశీ వాసం అత్యంత శ్రద్ధతో చేసి శివుడు ఐక్యమైనాడు. అలాగే తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే తర్వాత ఇంకొక కథ ఏంటంటే కలిలో ఒకసారి మునులందరూ వచ్చేసి జగ్గీశ్వరుడి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇంకా కలియుగం రాలేదు. కలియుగాలు మహాపాప కలియుగంలో మహాపాపాలు వస్తాయి, ధర్మభ్రాంతి అధర్మాలు చేస్తారు, అందుకని మేము ఇప్పుడే వెళ్ళిపోతామని చెప్పి కొంతమంది వెళ్ళిపోతారు. కానీ కొంతమంది వచ్చి ఇట్లాగా మాకు ఉపసర్గాలు వస్తున్నాయి, ఏ రకంగా దీన్ని సహించాలి అని చెప్తే అప్పుడు జగ్గీశ్వరుడు వేదనిధి అనే ఇంకో తపస్సు గురించి చెప్పడం ప్రారంభిస్తాడు అనమాట. అతడు కూడా తపస్వి, కాశీలో నియమబద్ధంగా జీవిస్తూ ఉంటాడు. హరశంభో మహాదేవ కాశీవాసం ప్రయత్నమే తరసాదీశాన కాశ్యామేవ పదప్రేమని చెప్పి నేను కాశీలో నీ సేవ చేసుకుంటూ ఉండాలి, నా శరీరం ఎక్కడే పడిపోవాలని చెప్పి ప్రార్థిస్తూ శివ శంభో ఉమాష గౌరీష ఉమేష శంకర మహేష అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ అక్కడే ఉంటాడు. కానీ ఒకసారి పడుకున్నప్పుడు ఏంటంటే అది పంచాక్షి చూపిస్తూ పడుకున్నప్పుడు అతనికి ఒక కళ వస్తుంది. నర్మదా తీరంలో శాంభవులైన ముళ్ళు అక్కడ ఉంటే కనుక అతనికి కళ్ళు అక్కడికి నర్మదా తీరానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకున్నావు అంటే నేను కాశీ నుంచి వచ్చానంటే వాళ్ళందరూ నువ్వు కాశీ నుంచి ఎందుకు వచ్చావు, కాశీ అంటే ఎన్నో జన్మల పుణ్యం వల్ల వస్తుంది, కాశీ విలువ తెలిసిన వాడివి, ఎంత నేర్చుకున్న వాడివి, నువ్వు ఎట్లా వచ్చావు, ఏ పాపం చేసావు అని చెప్పి వాళ్ళందరూ అనుకని అతనికి మెలకు వచ్చి ఏడవడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఏ పాపం చేసినా ఎట్లాంటి కళ వచ్చింది, కళ్ళలో కూడాను నాకు ఈ కాశీ వాసం కాశీ నుంచి బయటకు వెళ్ళిపోయిన దుర్దశ వచ్చింది అని చెప్పి అతను పొద్దున్న మరలా లేచి వెంటనే జగ్గీశ్వరుడి దగ్గరికి వచ్చి భయపడి జగ్గీశ్వరుని శరణు పెడతాడు. జగ్గీశ్వరుడు అతను అన్నయించి మళ్ళా పంచకోశ యాత్ర చెయ్యి, అంతర్గత యాత్ర చెయ్యి అని చెప్పి జ్ఞానవాపులో స్నానం చేసి మళ్ళా అతను కాశీ దర్శనం చేసుకుని చివరికి శివుడు ఐక్యమవుతాడు. అలాగే అప్పుడు జగ్గీశ్వరుడు చెప్తూ కాశీలో ఉపసర్గలు ఆహార నియమాలు పాటించలేకపోతే ఏం చేయాలి అని చెప్పి దానికి ఒక పరిష్కారం చెప్తున్నాను అనమాట. ఒకప్పుడు ఏంటి దదీచ మహర్షి కేదారంలో ఉన్నప్పుడు కొంతమంది ముళ్ళు వచ్చి స్వామి మీరు పళ్ళు తినరు ఆహారం తినరు అయినా కానీ ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారు, మీ శరీరం పట్టుదల తగ్గట్లేదు, ఏం చేస్తున్నారు అని అడిగితే ఆయన నాకు కైలాస శిఖరంలో ఒక మంత్రం లభించింది, నందికేశ్వరుడు ద్వారా శివుడు నందికేశ్వరుడు చెప్తే ఆ నందికేశ్వరుడు కుమారస్వామి కుమారస్వామి చెప్తే కుమారస్వామి నందికేశ్వరుడు చెప్తే అది ఆ నందికేశ్వరుడు నాకు చెప్పాడు, అవి అన్నపూర్ణ నామాలు, అన్నపూర్ణ అష్టోత్తర నామాలు, అన్నపూర్ణ మంత్రము కానీ 15 అన్నపూర్ణ నామాలు, అది నమస్తే అన్నపూర్ణాయే శివుడు పుణ్య నమో నమః అని చెప్పి 15 నామాలు, తర్వాత అన్నపూర్ణ అష్టోత్తరము, అది ఆ మంత్ర ఉపదేశం నాకు జరిగింది, అది సాధించుకుని నేను ఇక్కడ భవానీ అన్నపూర్ణ ఆలయంలో ఇంకా పండించుకున్నాను, అందుకని నాకు ఆకలి ఏమి ఉండవు అని చెప్పి చెప్తాడు. అందుకని నిత్యతృప్తిగా ఉన్నాను, అన్నపానం అది కూడా నాకు ఇచ్చగలగదని చెప్పి ఆ మునులకు కూడా అది ఉపదేశించి వారిని కూడా ఆశీర్వదిస్తాడు. అప్పుడు మునులు కాశీత్యాగ బుద్ధి వదిలేసి పశ్చాత్తాపడి మళ్ళా ఆ దోషం పోవడం కోసం పంచకోశ యాత్ర చేస్తారనమాట. తర్వాత ఆరు నామాలు చాలా ముఖ్యమైనవి అని చెప్పారు, శివ, కాశీస, మహేశ, మృడ, శంకర, విశ్వనాథ. ఇవి నిత్యం జపిస్తూ ఉండాలి. భవుని కథలు భావించడం కంటే ఇంకా ఏమి భాగ్యము అని చెప్తూ మరొక కథ చెప్తూ, గరుత్మంతుడు తల్లి అయిన వినతకి దాసి విముక్తి చేసేదానికి ఎట్లాగా అని చెప్పి తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్తే, కశ్యప ప్రజాపతి నువ్వు శివుడి గురించి తపస్సు చేయాలి అని చెప్పి అప్పుడు కొన్ని ముఖ్యమైన శివ ధర్మాలు మరలా చెప్తాడు. అందులో ఏంటంటే పంచాక్షరి జపం గురించి చెప్తాడు. పంచాక్షరి విద్య పంచతత్వాలతో జగత్తంతా నిండి ఉంది. పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ పంచముఖాలతో వ్యక్తం చేసినవాడు పరమేశ్వరుడు. వాటికి మూలమే పరమేశ్వరుడు. పంచతత్వాలన్నీ కూడాను శివుడు అనే భావంతో అభ్యాసం చేస్తే ఆ తన్మాత్ర భావం పోయి శివుడికి చివరికి శివభావం ద్యోతకమవుతుంది. పంచతత్వాలు శివునిగా అనుభవం పొందాలంటే కనుక పంచాక్షరుద్ధ సాధన చేయాలని చెప్పి చెప్తారనమాట. శివుడి యొక్క పంచముఖాలు, పంచ ఆమ్నాయాలు, సర్వవేద మంత్రాలు, అందుకే పంచాక్షరి సర్వవేద పంచ సర్వవేద మంత్రాలకి మూలము, అది సాధన చేయాలని చెప్తారు. సద్యోజాత నకారం వచ్చి సద్యోజాత ముఖం నుంచి, శికారం అఘోర ముఖం నుంచి, వామదేవ ముఖం మకారం వచ్చింది, వకారం తత్పురుష ముఖం నుంచి వచ్చింది, యకారం ఈశాన ముఖం నుంచి వచ్చిందని చెప్తారు. అలాగే భస్మహి అని చెప్తూ భస్మధారణ లేకుండా శివప్రసాదం అనేది జరగదు, భస్మ లేకుండా శివ పూజ చేసిన వ్యర్థం అని చెప్పి జాబాల పరిషత్ చెప్తుందని చెప్తారు. భస్మకి ఐదు పేర్లు చెప్తారు, విభూతి, భసితం, భస్మ, క్షారం, రక్ష. జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి విభూతి భస్మ అంటారు, భస్మ అంటారు. ఐశ్వర్యం ఇచ్చేది కాబట్టి భూతి విభూతి అంటారు. క్షారం అంటే రక్షించేది, పాపక్షరణం చేసేది. రక్ష అంటే రక్షించేది అని చెప్పి చెప్తారు. శివాయ నమః నామంతో భస్మధారణ చేయాలి, లేకపోతే పంచ సజ్జయాత మంత్రాలతో చేయాలి. రుద్రాక్షుల విలువల గురించి కూడా చెప్తారు, అవి తర్వాత మిగిలిన వారు చెప్తారు. ధన్యవాదాలు. శివాయ గురువే నమః.
కాశీ 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 అంటే కాశీలో ముక్తికాంత ఎక్కడ ఉంటుంది అని ఉంటుంది అని అంటే యాత్ర చేస్తే పాదాలకి వస్తుంది అని అంటారనమాట. కాశీ యాత్రకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. కాశీ జీవనము, కాశీలో ఎలా జీవించాలి అని అంటే యాత్ర చేస్తూ జీవించాలి అని. ఈ పంచక్రోశ యాత్ర ఏదైతే దివాకర్ గారు చెప్పారో అది ఒక యాత్ర. అది ఎలా చేస్తారంటే ఆ పంచకోశ యాత్ర అందరూ కూడా పూర్వం ఎలా చేసేవారు అని అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు తినే పదార్థాలు తీసుకొని వెళ్ళి అది 5 రోజులు 6 రోజులు యాత్ర అవుతుంది. కొంతమందికి అది ఒక 40 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ప్రదక్షిణ క్రమంలో ఉంటుంది. ఆ 40 కిలోమీటర్స్ సారీ 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 70 కిలోమీటర్స్ ఒక రోజులో నడవలేరు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక అక్కడ ఎన్నో ఎన్నో శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాలన్నీ దర్శనం చేసుకుంటూ 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 ఒక్కొక్క క్రోశాన్ని దాటుకుంటూ అందులో అక్కడ మన 56 వినాయకులు ఉన్నారు కదా, ఆ 56 వినాయకులు, ఎన్నో శివలింగాలు అన్ని కూడా ఆ పంచక్రోశ యాత్రలో ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ దాన్ని శివార్చన చేసుకుంటూ అక్కడ యాత్ర చేసే వాళ్ళందరూ కూడా ఆగి 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 అపూర్వము ఇప్పుడు అంటే అన్ని వెహికల్స్ అలా వచ్చాయి కానీ పూర్వం జనాలు అందరూ ఆ యాత్రలో వెళ్ళి అక్కడే ఉండిపోయి నడుస్తూ నడుస్తూ ఆ శివలింగాలని కల్పిస్తే వాటికి పూజ చేస్తూ అర్చన చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ మళ్ళీ అక్కడ ఆగిపోయి ఒక రోజు ఉండి ఆ రాత్రి అక్కడ ఉండి మళ్ళీ ఏమన్నా ఉంటే అక్కడ పళ్ళు ఫలాలు తినేసి మళ్ళీ మరుసటి రోజు యాత్ర చేసి అలా ఆ పంచకోశ యాత్రలన్నీ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా కాశీ 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 శివజపం చేసుకుంటూ కూడా కాశీ యాత్ర చేస్తూ శివమయమైపోయి కాశీలో ఉండేవాళ్ళు. ఆ విధంగా కాశీలో జీవించేవాళ్ళు అని అన్నారనమాట. ఆ విధంగా జీవించడం వాళ్ళకి కాశీ శివ మహిమ, శివ అనుభూతి, శివ ముక్తికాంత లభిస్తుంది అన్నారు. కాశీలో యాత్రే ప్రధానంగా వివరించారు గురుగారు. ఆ విధంగా కాశీ యాత్ర చేసిన శివ మహిమ, శివుడు ధరించే స్వరూపాలు ఏంటి, రుద్రాక్ష మహిమ గురించి, తర్వాత ఆ రుద్ర నమకం గురించి, తర్వాత శివుణ్ణి ఏ విధంగా మరింతగా అర్చించవచ్చు, ఇప్పుడు మనకి నెక్స్ట్ స్పీకర్ ధర్మేంద్ర గారు వివరిస్తారు.
శివాయుగురుపై నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ రుద్రాక్షలు రుద్రాధ్యాయం జల్వారాధన గురించి క్లుప్తంగా తెలుసుకుంటామండి. ప్రథమం రుద్రాక్షలు. రుద్రాక్షస్మరణం పుణ్యం శివప్రీతికరం సదా ప్రసాదజనకం సాక్షాత్ శంభో నిత్యం పినాకిన శివానుగ్రహం పొందటానికి ఉత్కృష్టమైనది రుద్రాక్ష. అది రుద్రుని నేత్రాల నుండి వచ్చింది. త్రిపురాసుర సంహారం తర్వాత పరమేశ్వరుడు కళ్ళు మూసుకుంటే ఆ కంటి నుండి బిందువులు పడి రుద్రాక్షలయ్యాయి. రుద్రాక్షల్లో కూడా చాతుర్వర్ణాలు ఉంటాయి. రుద్రాక్షలు ఎవరైనా ధరించవచ్చు, కానీ శుచిగా ఉండాలి. భగవన్నామాలు అంటూ ధరించాలి. వేద మంత్రాలు తెలిసిన వారు వాటితో, తెలియని వారు శివనామాలతో, కేవల ప్రణవంతో యతులు ధరిస్తారు. స్త్రీలు కూడా ధరించవచ్చు. జపానికి కూడా రుద్రాక్షలు వాడతారు. అయితే ధరించే మాల జపానికి, జపమాల ధరించడానికి ఉపయోగించరాదు. వివిధ ముఖాల రుద్రాక్షలు లభించిన అన్ని ముఖాల రుద్రాక్షలు గొప్పవే. కాకపోతే సంస్కరించి వేసుకోవాలి. పవిత్రమైన ఒక శివస్వరూపాన్ని ధరించాననే స్పృహ ఈ ధారణ వల్ల కలుగుతుంది. ఏకముఖ రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి పార్వతి, త్రిముఖి అగ్ని, చతుర్ముఖి బ్రహ్మ, పంచముఖి సాక్షాత్ శంభుని స్వరూపం. రుద్రాక్షలు మొత్తం 32 జాతులుగా ఉన్నాయి. రుద్రాక్ష మాలతో జపం చేస్తే అనంత ఫలప్రదం. ఏ మంత్రమైనా రుద్రాక్షతో జపించవచ్చు. ఇవి ధరించి దీనిపై ప్రీతి కలిగిన వాడు శివ సాయుజ్యం పొందుతాడు. ద్వితీయం రుద్రాధ్యాయం. రుద్రాధ్యాయాన్ని రుద్ర ప్రశ్న, శతరుద్రీయం, రుద్రోపనిషత్, రుద్ర నమకం అని కూడా అంటారు. నమ శబ్ద బాహుళ్యం చేత నమకం అంటారు. జ్ఞానానికి, మననానికి, ఉపాసనకి, అభిషేకానికి, హోమానికి కూడా ఈ మంత్రాలను ఉపయోగిస్తారు. ఎలాగైతే సర్వ వేదాలను అధ్యయనం చేస్తే శుద్ధమవుతారో, రుద్రాధ్యాయం కానీ ఆవృతం చేస్తే అప్పటికప్పుడే శుద్ధుడవుతాడు. ఎవరైతే రుద్రాధ్యాయ అర్థాన్ని తెలుసుకుంటారో వారు పదార్థ జ్ఞానం అంటే సర్వ జగత్తుకి సారమైన తత్వం తెలిసిన వారిలో గొప్పవారు. ఒక్క మాటలో రుద్రాధ్యాయం గురించి చెప్పాలంటే ఈశావాస్యమిదం సర్వం అనే జ్ఞానాన్ని ఇస్తుంది. మనుష్యుడు కర్మ కొద్ది ఉపాధుల ద్వారా కర్మ ఫలప్రదాతిగా ఈశ్వరుడు ఘోర అఘోర రూపంలో సుఖ దుఃఖాలను అనుభవింపజేస్తుంటాడు. ఇది తెలుసుకున్నప్పుడు ఈ ద్వంద్వములకు అతీతమైన శివత్వాన్ని ప్రసాదిస్తాడు. ఇది మొత్తం రుద్రం యొక్క సారం. తృతీయం బిల్వరాధన. మారేడు చెట్టు చాలా ప్రత్యేకమైనది. భూలోకంలో పాపాలు తాపాలు వ్యాపించిపోయాయి అని ఆలోచించి సంసారం నుండి తరింపజేయడానికి శివుడు కైలాసం నుండి భూలోకంలోకి మారేడు వచ్చినట్లు చేశారట. మారేడు విశిష్టత గురించి అమ్మవారి స్వామిని అడుగుగా, ఒకప్పుడు లోకక్షేమం కోసం నేను మహాప్రకాశమానుడైన మార్తాంధుడిని, అంటే సూర్యుడిని, నా దక్షిణ నేత్రం నుండి సృజించాను. అతడు సర్వతేజోరాశి, ఈశానాత్మకుడు. అతడు లోకంలో ఉన్న చీకటిని పోగొట్టడానికి ఆవిర్భించాడు. ఎడమ నేత్రం నుండి చంద్రుడిని సృజించాను. ఆయన ఔషధీపతి. లోకంలో దహనక్రియకు పాలనేత్రం నుండి అగ్నిని సృజించాను. పాపాలను పోగొట్టడానికి ఏమి సృజించలేదే అని ఆలోచిస్తూ అప్పుడు మారేడును సృజించాను. బిల్వం నా రూపమే, నేను వృక్షాణాంపతయే కదా, కావున వృక్షాలకు పతి వంటిది బిల్వం. యాజుష భాగముల యందు బిల్వాన్ని ఆదిత్య సోదరుడు అంటారు. భూమికి ఎందుకు పాపాలను పంపాను అంటే భరతవర్షంలోని మహర్షుల తపస్సుకి ఆనందం చెంది వారి తప ఫలితంగా ఇతరుల పాపాలను పోగొట్టడానికి పంపాను అని స్వామివారు చెప్తారు. బిల్వములతో అర్చించడం లేకుండా నా పూజ చేస్తే నిష్ఫలం. నమస్తే బిల్ల వృక్షాయ నవారుణ దళాయ చ పత్నంతే శివ పూజార్థం గృహణా మధ్యే క్షమస్వమే. శివపూజ కోసం పత్రం తెంచుతున్నాను కనుక నన్ను క్షమించు అని చెప్పి అప్పుడు దళములను వృక్షముల నుండి తీసుకోవాలి. వాటిని ప్రీతిగా చూస్తే ఆ చెట్లు మన కోసం అన్నీ ఇస్తాయి. స్వస్తి. ఇందులో ఉత్తంకించిన గ్రంథాలు దేవి భాగవతం, కాళహస్తీశ్వర మహత్యం, స్వర్ణమాలిక. నమస్కారం.
శివ పూజ వచ్చేసరి పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయచ్చతి అన్నట్టు ఇప్పుడు బిలవ అర్చన అభిల శివ పూజ చేయడానికి మనకి ఆ పత్రాలు శివ ఆకులే అనుకుంటే ఆ మహిమాన్వితమైన ఆ పత్రాలుగా మనకి ఇప్పుడు ధర్మేంద్ర గారు వివరించారు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భిల్వాచ నమోస్తు భిల్వ వృక్షాయ శివ పూజన సాధనే మూలతో భవరూపాయ మధ్యమో మూఢరూపిణే అగ్రథ శివరూపాయ భానుసోదరతే నభ ఇతే సంప్రాత్యం తం భిల్వం నత్వా కృత్వా ప్రదక్షిణం. భిల్వార్చనకి భిల్వ పత్రాలకి ఆతో మనం శివునికి అర్చన చేసి నమస్కరించుకొని ఇప్పుడు తర్వాత శివునికి ఏ విధమైన నైవేద్యాలు ప్రసాదాలు పెడితే ప్రీతికరమో, తర్వాత శివ తత్వం గురించి, శివుడు ధరించే ఆభరణాలు ఏమిటి, ఆ దాని విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ష్టాలు పోతాయి. శివ పూజకి అందరూ అర్హులే, వారి వారి విధానానుసారం చెయ్యాలి. పూజ ఎందుకోసం అంటే జగత్తుకి అభయం ఇవ్వడం కోసం ఈ పూజను భగవంతుడు ఏర్పాటు చేశాడు. శివుడు ఎవడు అంటే విజ్ఞానాత్మ, పరమాత్మ, సర్వాత్మ, ఈ మూడు ఆయనే. అటువంటి స్వామి హృదయంలో ఆరామముగా ఉంటాడు. శివుడు పరబ్రహ్మము, పరబ్రహ్మమే శివుడు. సమస్తమును భరించువాడు, పోషించువాడు ఆయనే. ఉగ్రుడు, సుమంగలుడు, అనంతమైన ఆనందమే తన స్వరూపముగా కలిగినవాడు. శివరహస్యము వేద స్వరూపం. వేదములు శివరహస్యంలో శ్లోక రూపంలో అందించారు. ఆకాశమును చేపలో చుట్టడం ఎంత అసాధ్యమో శివుడు తెలియకుండా దుఃఖనాశనం కూడా అంతే అసాధ్యం. ఈ జగమంతా ఈశ్వరమయం, అందుకని అశుభం అశుభం అనేది లేదు. ఈ భావం ఉన్నవాడికి అశుభం జరగదు. ఇది అంతా తండ్రి దగ్గర విన్న గరుక్ మంత్రుడు నాన్నగారి దగ్గర సెలవు తీసుకుని మానస సరోవరం దగ్గర ఉన్న మేరువును చేరుకుని మానస సరోవరంలో స్నానం చేసి బిల్వ కల్ప వృక్షాలు ఉన్న చోటుల్లో పరమేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ లింగం పేరు పతగేశ్వర లింగం. తండ్రి చెప్పినవి విధానముతో దీక్షతో తపస్సు చేశాడు ఆయన. 12 ఏళ్ళు తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. గరుక్ మంత్రుడు ఆ పరమేశ్వరుని చూసి శివస్తోత్రం చేశాడు. శివుడు, నాయనా నీకు ఏమి కావాలి అని అడగగానే మాతృ దాస్య విముక్తి అని అడిగాడు. మరి ఒక కోరిక ఉన్నది, నేను ప్రతిష్ఠించిన ఈ లింగమునందు నువ్వు సన్నిహితుడివై భక్తులను అనుగ్రహించాలి అని కోరాడు. ఆ 2 కోరికలు విని సరేనని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆ తపోబలము చేత అతి బలవంతుడైన గరుక్ మంత్రుడు అమృతం తేవడానికి దేవతల దగ్గరికి వెళ్ళాడు. అడ్డుకున్న దేవతలందరినీ అలవోకగా కొట్టాడు. గరుక్ మంత్రుడు ఒక్క ఈ వృత్తాంతం వినడం వేదములయందు ఉన్నటువంటి ఒకనొక ఛందస్సు రహస్యం. గరుక్ మంత్రుని కథ వింటే విషబాధలు, రోగబాధలు తొలుగుతాయి, అమృతత్వ ప్రాప్తి లభిస్తుంది. కథలు శ్రద్ధగా వింటే యజ్ఞఫలాన్ని ఇస్తాయి. ఇది దివ్యమైన చరిత్ర. గరుక్ మంత్రుడు అమృతం తీసుకువస్తుంటే ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు. అది చూసి చిన్న నవ్వు నవ్వి ఆయన రెక్కలో ఒక చిన్న ఈగను విడిచిపెట్టాడు. అది కూడా వజ్రాయుధాన్ని గౌరవించడానికి చేశాడుట. అప్పుడు ఇంద్రుడు శరణు వేడితే, నాకు అమృతం మీద ఆశ లేదు, నేను అమ్మ దాస్య విముక్తి కోసం తీసుకువెళ్తున్నాను. దానికి ఇంద్రుడు, మేము కూడా దీని మీద ఆశతో దాచిపెట్టలేదు, అసురత్వానికి అమరత్వం వస్తే ఈ ప్రపంచానికి ప్రమాదం, అందుకే దీన్ని మేము కాపాడుతున్నాము అనగానే గరుక్ మంత్రుడు, నేను దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి స్నానం చేసి స్వీకరించమని చెప్తాను, నా తల్లి దాస్య విముక్తి చేసి తెచ్చుకుంటాను, వారు స్నానం చేసి వచ్చే లోపల మీ అమృతం మీరు తెచ్చుకోండి అని ప్రణాళిక వేశాడు. ఇతని మాతృభక్తికి మెచ్చి విష్ణువు నాకు వరం ఇస్తావా అని అడిగేట గరుక్ మంత్రుడిని. ఏమి కావాలి అంటే నాకు వాహనంగా ఉంటావా అని అడిగేట. అలా అడిగించుకోగలిగిన పవిత్రత ఈయన దగ్గర ఉంది. సుపర్ణుడు ఒక ప్రత్యేకమైన దేవత. గరుక్ మంత్రుడు శివానుగ్రహం వల్ల ఎంతో గొప్పవాడై విష్ణువుకి వాహనముగా ఉంటూ విష్ణు అనుగ్రహ పాత్రుడు కూడా అయ్యాడు. అటువంటి గరుక్ మంత్రుడికి నమస్కరించుకుందాం. ఆ తరువాత గరుక్ మంత్రుని ప్రతాపానికి పావులు తట్టుకోలేకపోయి అది చూసి కద్రు సర్పమాటకి బాధ కలిగి మిగిలిన సర్పాలను తీసుకుని బాధపడుతూ భర్త దగ్గరికి తీసుకువెళ్ళింది. గరుక్ మంత్రుని వైభవం చెప్పుకుంటూ సర్ప వైభవంలోకి ప్రవేశించాం. వీరందరితో కద్రువ తపస్సు ఆచరించుతున్న కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మిగిలిన వాళ్ళని నువ్వు రక్షించాలని శరణు వేడగానే కశ్యప ప్రజాపతి మరణించిన వాటిని ఆయన తపశ్శక్తితో బతికించడమే కాకుండా వీటిని గరుక్ మంత్రి వలన ప్రమాదం కలగకుండా ఉపాయం చెప్తాను అది ఏమిటంటే, ఇక్కడి నుంచి తిన్నగా మీరు కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి శిపి విష్ణుని ఆరాధన చెయ్యండి, అక్కడ అందరూ కలిసి అర్చన చెయ్యండి, అక్కడ మీ పిల్లలకు కూడా భయం లేదు. గరుత్మంతుడు శివభక్తులు కనుక ఎవరైతే రుద్రాక్ష భస్మము ధరించి శివ పూజ చేస్తారో వారి దగ్గరికి ఆయన వెళ్ళడు. దేవతలు అసురులు కూడా శివారాధన వలన ధన్యులు అవుతున్నారు కనుక మీరందరూ అక్కడికి వెళ్ళండి అని చెప్పగానే ఆ మాట విని వీరందరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ సర్పాలు అన్నీ కలిసి శివునికి ఆరాధన చేశాయి. నాగదేవతలు చేసిన శివస్తుతి చాలా విశిష్టమైనది. కొన్ని కొన్ని నాగులు కొన్ని కొన్ని స్తోత్రాలు చేశాయి. వారి తపస్సుకి పరమేశ్వరుడు సంతోషించి మీ కోరిక ఏమిటి నేను తీరుస్తాను అని అన్నాడు. పరమేశ్వరుడు అందరి ఇచ్చలు తీర్చే నేను ఏ ఇచ్చా లేని వారి హృదయంలో ప్రకాశిస్తాను, మీ కోరిక చెప్పండి అని అడిగాడు. దానికి వారు ఒక స్తోత్రం చేశారు. మమ్మల్ని గరుత్మంతుడి నుంచి కాపాడవయ్యా అని అడిగారు. దానికి ఆ పరమేశ్వరుడు, మీలో దివ్యమైన వారిని నేను ఆభరణాలుగా పెట్టుకుంటాను, అప్పుడు మీరు నా వాళ్ళు అయిపోతారు కనుక మిమ్మల్ని గరుత్మంతుడు కాదు కదా, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, నా వారిని ఏ ఆయుధాలు బాధించవు, భూత ప్రేత పిశాచాలు కూడా బాధించవని చెప్పారు. ఆ నాగులు ఆయనకు ఒళ్ళంతా ఆభరణాలుగా మారిపోయాయిట. అవి ఎక్కడ ఎక్కడ ఎలా ఉన్నాయి అంటే,
నట్టి పావనులౌ పనులారా వందనములు మీకు అనంత కర్కోట సారి అస్తనాగ కులములార ఘన శంకర జటాటవిని కరలాడే ధన్యులార తనిది తీర చివుని మెడలు తల తలహారం మూలార తన శంభుని కరములందు కంకణముల సొగసులార శివుని మీని సీమలోన స్వేచ్ఛగతిరుగాడు నటి పావనులౌ పనులార వందనములు మీకు హరుని కటిని మెరయునటి పరమేఖల శోభలార పురహరు చరణాలన మరి వరలు జిలుగుటందెలార పరమేశ్వర దీధితిలు ప్రకాశించు దివ్యులార అరయ షణ్ముఖుని తండ్రికి ఆపునార వినతునయ శివుని మీని సీమలోన స్వేచ్ఛగతిరుగాడు నటి పావనులౌ పనులార వందనములు మీకు
అంటూ వాటిని నమస్కరించుకుంటే ఏ సర్ప బాధలు ఉండవు. అప్పుడు శివుడు వాళ్ళకి, మీరందరూ పాతాళానికి వెళ్ళి అక్కడ నా దివ్యధామమైన హాటకేశ్వరుడు ఉంటాడు, ఆయన కాంతుల వల్ల పాతాళ లోకంలో సూర్యచంద్రులకు కూడా అవసరం లేదు, అక్కడ ఉండి నన్ను సేవించుకోండి అని అభయం ఇచ్చారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి హాటకేశ్వరుని కొలుచుకోవడమే కాకుండా ఈ సర్పాలన్నీ ఒక్కొక్క జాతి సర్పం ఒక్కొక్క గుడి కట్టుకున్నట్టు ఆ పరమేశ్వరుడికి. ఆ విధంగా పాతాళ గంగతో హాటకేశ్వరుడు నిత్యం అభిషేకిస్తూ వారి వారి ఆలయాల్లో కూడా అభిషేకాలు పూజలు చేస్తున్నారు. అదే పాతాళంలో ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది లింగాలు ఉన్నాయి. అవి అష్ట దిగ్గజాలు ప్రతిష్ఠించాయి. ఆ ఎనిమిది దిగ్గజాలు ఐరావత, వామన, పుండరీక, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుపుత్రీక వాటి పేర్లతో లింగాల్ని ప్రతిష్ఠించాయి. ఆ ఆలయాలు పెట్టి అవి శివస్తుతి చేస్తున్నాయి. ఈ విధముగా గరుత్మంతుడు నాగుల కథ చెప్పడం జరిగింది. ఈ విధముగా పాతాళంలో ఉన్న హాటకేశ్వరుడిని శేషుడు సహస్రనామ స్తోత్రం చేశాడు. ఇది శివరహస్యములో చెప్పిన మూడో సహస్రం. శివరహస్యంలో ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. హాటకేశ్వరుడికి నమస్కరిస్తూ, గరుత్మంతుడికి నమస్కరిస్తూ, నాగులకి నమస్కరిస్తూ, ఐరావతాది అష్ట దిక్పాలకులు నమస్కరిస్తే, ముఖ్యంగా నాగులు అంటే ప్రాణశక్తులు, ప్రాణాలని ఊర్ధ్వగతులకు తీసుకువెళ్తూ ఉభయపక్షముల్లోకి తీసుకువెళ్లే శక్తే ఆ గరుత్మంతుడు. అది గ్రహించాలి. మన శరీరంలోనే దిక్కులు ఉన్నాయి. ఆయా దిక్కుల్లో ఉన్న ఈశ్వర చైతన్యమే అష్టదిగ్గజాల చేత ప్రతిష్ఠింపబడినవి. ఇది గమనించవలసింది. ఇది కిందకి వెళితే తెలిసింది అజోక్షజ. పాతాళం అంటే అంతర్ముఖమై మనము మనలో ఉన్న ఈ స్వరూపాల్ని దర్శించగలిగితే లోపల హాటకేశ్వరుడు స్వర్ణములా ప్రకాశిస్తూ ఎక్కడ సూర్యచంద్రాదులు అవసరము లేదో అటువంటి చోట ప్రకాశిస్తున్నవాడు మనకి దర్శనమిస్తాడు. ఈ చరిత్ర విన్నవారిని హాటకేశ్వరుడు గరుత్మంతుడు నాగదేవతలు రక్షిస్తారు. అన్ని దిక్కుల్లో ఉన్న పరమేశ్వరుడు మనని సదా రక్షించుగాక. స్వస్తి. సర్వం శ్రీ గురు చరణార విందార్పణమస్తు.
పావనమైన నాగులు ఎందుకు పావనమైన అంటే శివుణ్ణి చేరుకోవడంతో పావనమయ్యాయి. ఈ శివారాధన, బిల్వార్చన, రుద్రాక్ష మహిమ, భస్మధారణ, కాశీక్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశము శివుణ్ణి చేరుకోవడమే. ఆ శివుణ్ణి చే సాన్నిధ్యం పొందిన తర్వాత శివతత్వం గురించి మనకి శాంతి గారు అతి వైభవంగా వివరించారు. మరి ఈ శివుణ్ణి తత్వం తెలుసుకున్న తర్వాత అమ్మవారి తత్వం కూడా తెలుసుకుంటేనే కదా అమ్మ అయ్య ఇద్దరూ కలిసి అందరినీ అనుగ్రహించేది. ఆది దంపతులు తల్లి అందరి జగత్ తల్లిదండ్రులు అందైన అమ్మ అయ్య గురించి తెలుసుకుందాము. ఇప్పుడు అమ్మవారి గురించి, దేవీ తత్వం గురించి శ్రీలక్ష్మి గారు ఏం చెప్తారో విందామా.
రూప్యం తవ పూజనే శివ మహాదేవీతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి హృదయ జనతా సాంగత్య సంభాషణే సారూప్యం చరాచరాత్మక తను జ్ఞానే భవానీపతే సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామి కృతార్థోమ్యహం. అదిగో హిరణ్యపతి, అంబికాపతి సువర్ణ వందంతు పాతాల క్షేత్రంలో ప్రకాశిస్తున్నాడు స్వామి. అందుకో మా సాష్టాంగ ప్రణామాలు. అదిగో జైదీశుడు తందరికీ నమస్కరిస్తూ ఏదో ప్రశ్నిస్తున్నాడే. హే స్వామి, దుష్టు ప్రవృత్తులు దురాచారులు
ఆడియో సరిగా లేదండి. సారీ టు డిస్టర్బ్.
విజయుడు ఎక్కువగా ఉండే కలిలో జరిగే చిత్రములు మీరు చెప్తే వినాలనుంది స్వామి అని మా అడిగిన ప్రశ్నకి అసలు చెప్పిన సమాధానం మీకు నేను చెప్తున్నాను అంటూ చెప్తున్నాను. దేవాదిదేవుడు ఆదిదేవుడు చెప్తూ ఓ దేవి సర్వదేవాత్మకమైన జగన్మాత
గురించి
ఏదైనా ఉన్నదా? సాక్షాత్ పరమశివుడి అమ్మవారి తత్వావిష్కరణను వివరిస్తున్నారు. అదిగో
అదిగో జైవీష్లు స్కందుని నమస్కరించు ఏదో ప్రశ్నిస్తున్నాడు. హే స్వామి, దుష్ట ప్రవృత్తులు దురాచారులు ధర్మకర్మ సాంకర్యాలు వర్ణాశ్రమ ధర్మం లేనటువంటి ధర్మానికి ఎలాంటి ఆస్కారం లేని కలియుగంలో శివభక్తి ఎలా కలుగుతుంది? వినిపిస్తోందండి?
వినిపిస్తోందండి.
ఓకే, థ్యాంక్స్.
వినిపిస్తోంది.
హే శివాత్మజ, కలిలో సాక్షాత్ ముక్తినిచ్చే భక్తి ఎలా కలుగుతుంది? స్కందుడు చిరుమందహాసం చేసి మా అమ్మ ఒడిలో ఉన్నప్పుడు జగన్మాత కూడా పరమేశ్వరుని చూసి ఈ ప్రశ్న వేసింది. దుర్జీవులు ఎక్కువగా ఉండే కలిలో జరిగే చిత్రములు మీరు చెప్తే వినాలనుంది స్వామి అని మా అమ్మ అడిగిన ప్రశ్నకి పశుపతి చెప్పిన సమాధానం విని నీకు చెప్తున్నాను విను అంటున్నాడు. దేవదేవుడు ఆదిదేవుడు సమాధానం చెప్తూ, ఓ దేవి, సర్వదేవాత్మకమైన జగన్మాతవి నువ్వు. కాలచక్రాన్ని ప్రవర్తింపచేసే పరాశక్తివి నీవే కదా. నాకు తెలియంది నీకు తెలియంది ఏదైనా ఉన్నదా అంటూ సాక్షాత్ శివుడే అమ్మవారి తత్వావిష్కరణము చే వివరిస్తూ ఆ తరుణంలో మనం కూడా విని తరించే భాగ్యం లభిస్తున్నది. శివుడు పలుకుతున్న దేవీ సూక్తం విందాం. ఆది లక్ష్మి జగన్మాతరం భావయి ఆద్యంతరహితాం అనంత లక్ష్మీం సదాం. ఆది లక్ష్మి జగన్మాతరం భావయే సూర్య చంద్రాగ్ని తేజో మండలాంతకాం ఆర్యాం సుభక్ తరంగాంతరాం శివాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం హరిప్రియాం. త్వమేవ స్వాహ స్వధా శివే. స్వాహ స్వధా రూపాలలో ఉన్నదానివి, మోక్ష స్వరూపిణివి నీవు. బ్రహ్మదేవుని ఎందు సృష్టి కారణ శక్తిగా సరస్వతి స్వరూపిణిగా ఉన్నావు. సర్వ శబ్దమయీ స్వరూపిణివి నీవే కదా. విష్ణువు ఎందు మహాలక్ష్మి శక్తివై సమృద్ధి వృద్ధి ప్రసాదిస్తున్నావు. రుద్రుని ఎందు సంహారకారిణిగా విరాజిల్లుతున్నావు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతివై త్రిశక్తి రూపిణివై ప్రకాశిస్తున్నావు. ఇక సూర్యునుంది ప్రభవై, అగ్నియందు దహనశక్తివై, గాలియందు కదిలే శక్తివై, చంద్రునియందు ఆహ్లాదమైన కాంతివై విరాజిల్లుతున్నావు దేవి. ఇంద్రునియందు ప్రభుత్వ శక్తివై, యమునియందు దండాత్మక శక్తివై, కుబేరునియందు నిధమయీ శక్తివై, నైరుత్యమునందు ఖడ్గధారిణి శక్తివై, వరుణియందు పాశశక్తివై, భూమియందు ధారణాశక్తివై, నదులియందు ప్రవహించే శక్తివి నీవే కదా దేవి. ఇక విశేషంగా నా గురించి ఏం చెప్పమన్నావు? నీవు ఉండడం వల్లే నేను శక్తివంతుడుగా ఉన్నాను అని పిలిపించుకుంటున్నాను. అమృత స్వరూపుడను అమూర్త రూపుడను అయిన నేను నీ వల్లనే కదా దేవి మూర్తిని స్వీకరిస్తున్నాను. త్రిగుణాత్మకమైన మాయాశక్తిని నా వశం చేసుకుని అందున్న శుద్ధత్వము ద్వారా దివ్య రూపాన్ని స్వీకరించి భక్తులను భక్తానుగ్రహ స్వరూపుడిగా అనుగ్రహిస్తున్నాను. ఉత్కృష్టమైన నీ శక్తి నాది గనుక నన్ను మహాదేవుడు అంటున్నాడు. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, యా దేవి సర్వదూపేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకటింపబడాలి నిర్మూలింపబడాలి అనేది కాలస్వరూపిణివై నీవే నిర్ణయిస్తున్నావు దేవి. నీవు కాలశక్తి స్వరూపిణివి, కాళీ శక్తివి అయి విరాజిల్లుతున్నావు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ జగన్మాత నమోస్తుతే. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామములు చేసుకుంటూ అదిగో ఇక కాలాత్మక శక్తి స్వరూపిణి అయిన కాలమునకు ధర్మము యొక్క పూర్ణ స్వరూపాన్ని వివరిస్తున్నారు శ్రీ మహేశ్వరులు. అదిగో కైలాసంలో వృషభ రూపంలో ధర్మదేవత కనబడుతోంది. నాలుగు కాళ్ళు నాలుగు యుగాలు, కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం. కాళ్ళకి గిట్టలు మోకాళ్ళు కాళ్ళు యుగసంధులుగా ధర్మ రూపమైన వృషభదేవునికి నమస్కరించుకుందాం. ఇక కృతయుగం యొక్క యుగ లక్షణాలు వివరిస్తూ స్వామి చెప్తున్నారు. కృతయుగమునందు ధర్మము సంపూర్ణంగా సాత్వికముగా దర్శనమిస్తోన్నది. దేవతలు రాజులు ప్రజలు సాత్విక లక్షణాలు కలిగి ఉన్నారు. తపస్సులు యజ్ఞ యాగాదులు అధ్యయ శాస్త్రాల్లో చెప్పిన రీతిగా చేస్తున్నారు. అది వారి స్వభావ సిద్ధంగా సహజంగా వారికి లభించింది. అందుకే ఈ యుగానికి కృతం అని పేరు వచ్చింది. ఎంతో శ్రద్ధాభక్తులతో భగవతార్పణ దృష్టితో నిష్కామముగా నిగ్రహముతో వారు అర్చనలు ఆచరిస్తున్నారు. అందుకే కృత యుగమును సత్యయుగమని కూడా అంటున్నారు. వేద సమ్మతమైన ధర్మము వ్యాపించిన ఈ యుగాన్ని బ్రహ్మం యుగం అని కూడా అంటారు. అదిగో అక్కడ వేద పారాయణ జరుగుతోంది. శ్రద్ధాభక్తులతో లింగార్చన జపాలు తపాలు జరుగుతున్నాయి. అందరూ భస్మధారణ వేసుకొని భస్మధారణ చేసుకుని రుద్రాక్షమాలలు ధరించి అదిగో నా అర్చన చేస్తున్నారు, నియమంగా చేస్తున్నారు. అరిగో తేజోమయంగా ప్రకాశిస్తున్న ధర్మ ప్రవర్తకులు మరీచి అంగీరథులు మైత్రవర్ణులు కాశ్యపులు భరద్వాజులు బృహస్పతి వారికి పాదాభివందనాలు చేసుకుందాం. కృతయుగంలో ధరణి సస్యశ్యామలంగా ఉంది. సకాలంలో వానులు అదిగో పరవళ్లు త్రొక్కుతూ నదీ జలాలు, ఇటు లోకక్షేమం కొరకు పాలకులు చేస్తున్న అశ్వమేధ యజ్ఞాలు, సామాన్య ప్రజలు వ్యాపారులు ఎంతో అన్యోన్యము కలిగి సామరస్య ప్రేభావివానాలు కలిగి ద్వేషము లేకుండా ధర్మబద్ధంగా నిత్య నిష్ఠులై సాత్వికులై శృతి ప్రోక్తమైన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఎటు చూసినా కూడా భువి సస్యశ్యామలంగా కనిపిస్తున్నది. ఆయురారోగ్యాలతో సంతోషంగా శతాయుష్కులైన జనులు విరాజిల్లుతున్నారు. ఆహా, ఈ సత్య బ్రహ్మ కృతయుగం దర్శన భాగ్యాన్ని మనకి అందించిన ఆ పరమేశ్వరునికి మరొకసారి నమస్సులు సమర్పించుకుందాం. ఇక ఆపై స్వామి త్రేతాయుగం అంటే మూడు పాదాలు అంటే ముప్పాతిక ధర్మం ఉండే త్రేతాయుగం గురించి చెప్తూ సాత్విక రాజసు గుణాలు కలిసిన కృతయుగం గురించి చెప్తున్నారు. కృతయుగంలో తపస్సు ప్రధానం. ఈ యుగమునందు తపస్సు యజ్ఞాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అరుగు అనేక మంది ఋషులు, ధర్మ ప్రవర్తకులు, ఆచార తత్పరులై ధర్మ నిర్ణయం చేస్తున్నారు. వారిలో భృగుమహర్షి, జమదగ్ని, వశిష్ఠులు, పరాశురులు, విశ్వామిత్రులు, వారికి నమస్సులు సమర్పించుకుందాం. రాజతేజంతో ప్రకాశిస్తున్న చంద్ర సూర్య వంశస్థులైన చక్రవర్తులరిగో, యయాతి, నహుషుడు, రంజీవదేవ, దిలీపుడు, దశరథ మహారాజు, ఇక లోకక్షేమానికి అవతరించిన సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం శ్రీరామచంద్రమూర్తి, ఆహా, వారి దర్శన భాగ్యము మనకు లభించింది. అరిగో రామచంద్రుని గురువు అగస్త్యులు భస్మరుద్రాక్షలు ధరించి వనముల తేగి శ్రీరామచంద్రుడు పరమశివుని అనుగ్రహం పొంది అదిగో రావణ సంహారం చేస్తున్నాడు. జై శ్రీరామ్. త్రేతాయుగంలో రామరాజ్యంలో స్వస్థ చిత్తులై జనులు ధర్మ ప్రవృత్తులై స్వాధ్యాయమును, అధ్యాయమును, ధ్యానమునందు నిమగ్నులై ఉన్నారు. భస్మ రుద్రాక్ష ధారణలతో యజ్ఞ యాగాదులలోని హవిస్సులు స్వీకరించి దేవతలు వారిని అనుగ్రహిస్తున్నారు. భూ, నది స్వస్య శ్యామలంగా విరాజిల్లుతున్నవి. పుణ్య జంతువులైన గోవులు, అశ్వసంపద సమృద్ధిగా ఉంది. వనములందు వైరాగ్యముతో తపోదీక్షలో నిమగ్నులై ఉన్న ఋషులు శతాయుష్కులై వర్ధిల్లుతున్నారు. సత్వగుణంతో కూడిన త్రేతాయుగంలో అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి ధర్మ ప్రతిష్ఠకై అవతరించాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కలిగినది. ధన్యులము. ఇక రాజసగుణం ప్రధానంగా కనిపిస్తున్న ద్వాపరయుగంలోకి ప్రవేశిస్తున్నాడు శ్రీ పరమేశ్వరుడు. సత్వ రాజస గుణ మిశ్రమలతో కూడిన క్షాత్రం ఈ యుగలక్షణమట. సత్వ మిశ్రిత రాజసాన్ని ఉత్తమ క్షాత్రం అనబడుతుంది. అరిగో ధర్మ ప్రవర్తకులు, ఋషులు, గర్గుడు, పరాశరుడు, ఉపమన్యుడు, ధదీచి, గౌతముడు, దత్తుడు, దుర్వాస మహామునులకు మనము నమస్సులు సమర్పించుకుందాం. వేద శాస్త్ర ప్రకారం రాజస గుణంతో ధర్మాన్ని పాలిస్తూ పరిపాలించే చక్రవర్తులు అరిగో గయుడు, ఉదావుడు, శతాయుష్యుడు, పురుచితుడు, భరతుడు, యాదవుడు, వాసుదేవుడు, బలరాముడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. ద్వాపరయుగమునందు దేవాసుర సంగ్రామము ఎక్కువగా గోచరిస్తున్నది. దేవి రజస్సుకి తమస్సుకి కలవడంలో స్వార్థం పెరిగిపోయింది. దుర్యోధన చక్రవర్తి అందుకు ఉదాహరణ. ఇక రాజసానికి సాత్వికమైన దైవత్వం కలిసిన చక్రవర్తి యుధిష్ఠిరుడు అరిగో పాలకుల్లో కలహఘర్షణ కనిపిస్తున్నది. కానీ ప్రజలలో కలహాదులు లేవు. నాలుగు పాదాల ధర్మంలో రెండు పాదాలు ధర్మం, రెండు పాదాలు అధర్మం కారణంగా ఈ యుగమునకు ద్వాపర యుగమని పేరు వచ్చింది. అదిగో యజ్ఞ యాగాదులు, లోకోపకారకమైన సత్కర్మలు, శివారాధన చక్కగా నిర్వహింపబడుతున్నది. అరిగో తేజోరాశులై ప్రకాశిస్తున్న పాండవులు జూదమునందు భూమిని త్యజించి వనములను ఆశ్రయించి కూడా నా ఆరాధన మరవలేదు దేవి. అరణ్యవాసంలో కూడా బ్రహ్మ కర్మలు, యజ్ఞ యాగాదులు, శివారాధను ఎంతో భక్తి ప్రవృత్తులతో ఆచరిస్తున్నారు. సాక్షాత్ శ్రీ విష్ణు స్వరూపుడైన వాసుదేవుడు కృష్ణావతారమున నిత్యం శివలింగార్చన చేసి నా అనుగ్రహంతో కంసుడను, మురాసురుడను, నరకాసురుడను సంహరించాడు. అదిగో ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ రాజైనాడు. దివ్యమైన ఈ ద్వాపర యుగంలో విషాధర్మం ఉంటుంది. అందుకే దానికి ద్వాపరయుగం అని పేరు వచ్చింది అంటూ కాలస్వరూపిణి అయిన ఆ అమ్మవారికి సాక్షాత్ పరమేశ్వరుడు శివరహస్యం చెప్తుండగా గురువుగారి అనుగ్రహంతో విని మీకు ఈ పంచుకునే భాగ్యాన్ని కలిగించిన మురళికి, గురువులకి నమస్కారాలు సమర్పించుకుంటూ వందనాలు, ధన్యవాదాలు.
ధన్యవాదాలు శ్రీలక్ష్మి గారు. శివతత్వం, అమ్మవారి తత్వము ఏ కాలంలో అయినా కూడా కాలాతీత స్వరూపంగా, యుగాలకి అతీతంగా, ఏ యుగంలో అయినా ధర్మం మీదే నిలబడుతుంది. ఆచార వ్యవహారాలు, జ్ఞానము, పరమాత్మ ఏ విధంగా అనుగ్రహిస్తారు అనేది చక్కగా మహనీయుల గురించి కూడా వివరిస్తూ బాగా వివరించారండి. ఇప్పుడు అమ్మ అయ్య తత్వం గురించి, వాళ్ళు ఎప్పుడు నాశనరహితంగా శాశ్వతంగా ఎప్పుడు ఉంటారు అని మనకి ఇప్పుడు అర్థమైంది. మరి ఇంకా ఇప్పుడు మనం ఉండే కలియుగంలో ఎలా తరిస్తామో, దాని యొక్క మనము ఏ విధంగా మనము అభయము అవచనాలు పరమాత్మ నుంచి పొందుతామో, మన మంత్ర జపాలకి మన పంచాక్షరికి మన పూజా విధానానికి ఏ మాసాలు అయితే మంచివి, ఏ ధర్మానికి నిదర్శనంగా నిలిచిన వారు ఎవరు, కలియుగం మహత్యం ఒక విశేషం ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము.
శ్రీ గురుభ్యో నమః. కలియుగం హర్షదం అంటే భలే ఆనందంగా ఉంటుంది. ఒక కదలిక వచ్చి పులకింపజేసే విషయం ఉంది ఈ కలియుగంలో. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు 36 సంవత్సరాలు పాలన చేశాడు. తర్వాత పరీక్షిత్తు 60 సంవత్సరాల పైగా పాలన చేశాడు. తర్వాత జనమేజయుడు. వీరి తపశక్తుల చేత కలి నిగ్రహించగలిగారు. అందుకే ఈ పుణ్య చక్రవర్తుల పేర్లు ద్వాపరయుగంలో కూడా చెప్పారు. ఈ కలియుగంలో 4 పాదాలు కలుపుకొని 30 ధర్మం పావువంతు ధర్మం ఉంటుంది, 30 వంతు అధర్మం పావువంతు ధర్మం ఉంటుంది. త్రేతాయుగంలో దానికి రివర్స్, అంటే త్రేతాయుగంలో 30 ధర్మం పావువంతు అధర్మం ఉంటుంది అన్నమాట. హాలాసి క్షేత్రంలో నేను నిన్ను చేపడతాను అన్నాడు రుద్రుడు పార్వతితో. అంటే అక్కడ ఉన్న అప్పుడు రాజుకి నువ్వు మీనాక్షిగా పుట్టాక నేను నిన్ను సుందరేశ్వరుడుగా నిన్ను చేపడతాను. మీనాక్షి అవతారం కలియుగంలో జరిగింది. ఆ మహాలింగంలో నేనుంటాను అని చెప్పాడనమాట. అక్కడ శివుడు హాలాస్యేశ్వరుడు. ప్రతి పురాణంలో యుగ లక్షణం ఉంటుంది, అలాగే జరగబోయే వాటిని వర్ణిస్తారు. ఇక్కడ గురువుగారు మనందరికీ ఒక సందేశం ఇచ్చారు. శ్రద్ధాలులు ఉంటే చిన్న పని. ఋషులు ఇచ్చిన అన్ని పురాణాల్లో భవిష్యత్ జ్ఞానం ఏమి చెప్పారో తీసుకురావాలి. అది చేస్తే మాత్రం ప్రపంచానికి పనికొచ్చే విషయాలు వస్తాయని చెప్పారు. మనకు కాలగతిలో మన్వంతరాల్లో జరిగినవి ప్రధానమైనవి తీసుకుని వాటి ద్వారా మనకు ధర్మాన్ని మోక్షాన్ని చెప్పడం కోసమే పురాణం పుట్టింది, అందులో సందేహం లేదు. ఒకసారి భారతీయ చరిత్ర మీద సెమినార్ జరిగినప్పుడు అక్కడ విదేశస్థులు కూడా పాల్గొన్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న సద్గురు శివానందమూర్తి గారు పురాణాలు విస్మరిస్తే చరిత్ర ఎట్లా తెలుస్తుంది అని చెప్పారు. ఇది ఆలోచించాల్సిన గొప్ప విషయం. మన పురాణాల్లో సప్తర్షి మండలాలు ఏ ఏ మన్వంతరాల్లో ఎలా ఉంటాయో వర్ణించారు. వేద పురాణాలు ఈ దేశంలో వర్తిల్లుతున్నప్పుడు మతం అనేది లేదు, అది మహావిజ్ఞానం. ఆ విజ్ఞానమే మన మతం. ఇప్పుడు తరాలకు తెలియాలి. పురాణ విజ్ఞానం తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. భూమి ఎందు ఉండి విశ్వాన్ని చూస్తే ఒకలా కనపడుతుంది, అంతరిక్షంలో ఉండి విశ్వాన్ని చూస్తే మరోలా కనపడుతుంది. మహర్షులు తమ దృష్టిని ఎక్కడి నుంచి విశ్వాన్ని చూపించారో మనకు అర్థం కాక ఆ వర్ణనలన్నీ అశాస్త్రీయంలోని అలవాటు చేసుకున్నాం. వేదాన్ని నమ్మేవారు కూడా పురాణాల విషయం వచ్చేటప్పుడు చిరాకు చూపిస్తున్నారు. పురాణ జ్ఞానం లేనప్పుడు వేదం కూడా అర్థం కాదు. పురాణ ప్రకారంగా ఆ సప్తర్షి మండలాలు గమనాలు లెక్కగట్టి చరిత్ర నిర్ణయించిన మహానుభావులు డాక్టర్ కోటా వెంకటాచలం గారు ఇంగ్లీష్ లో రచించారు. ఈయన రచించిన చరిత్ర చదివి ఒక ప్రతిభాశాలి వేదన పడి 12 గ్రంథాలు రచించారు. అదే పురాణ వీర గ్రంథమాల. ఆయనే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు. తెలుగు తెలిసిన వారందరూ దీన్ని తప్పకుండా చదవాలన్నారు గురువుగారు. పురాణాలను విజ్ఞానానికి చరిత్రకు రెఫరెన్స్ తీసుకోలేనంత దూరం వెళ్ళిపోయాం. మన గ్రంథాలపై మనకు గౌరవం రాకుండా చేయడంలో పాశ్చాత్యులు విజయం సాధించారు. మ్లేచ్చులు పాలన అయిపోయాక వచ్చేటటువంటి పాలకులు మొత్తం దస్యుప్రాయా భవిష్యంతి. అంటే ఎలా ఉంటారు పాలకులు అని చెప్తున్నారన్నమాట. దస్యుహు అంటే చూడటానికి మామూలుగా కనపడతారు కానీ దోచుకుంటుంటారు, ధర్మాన్ని నిర్మూలించడమే పనిగా పెట్టుకుంటారు. సదాచారం లేకుండటం, సరైనటువంటి స్నానం సంధ్యాది అనుష్ఠానాలు శౌచం లేకుండటమే మ్లేచ్చాచారం, అదే నాగరికత అని ప్రవర్తిస్తుంటారు. కలి ప్రారంభమైన 2000 సంవత్సరాల పైన అనేక భయంకరమైనవి ఏర్పడతాయి. అప్పుడు నా అంశతో 4 శిష్యులతో శంకరుడు అవతరిస్తాడు. దక్షిణాపథంలో అసైవ దండనార్థాయాన్ని హరతత్తుడు, సామవేదీని శాఖగా కలిగిన పండితుడు అప్పయ్య దీక్షితులు, సాక్షాత్ శివుడే మరొక శివావతారం చంద్రశేఖరైన సరస్వతి మహాస్వామి వారు అవతరిస్తారు. ఎంతటి కానికాలం ఉన్నప్పటికీ తరించే యోగం ఉన్నవాళ్ళ కోసం ఇలాంటి మహాత్ములు పుడతారు. శంకరుల కన్నా ముందే జ్ఞాన సంబంధ సుందర మాణిక్యవాచ మొదలగు వారు అనేక ధర్మాలు వ్యాపింపజేశారు. రామ భక్తులం రామకీర్తనలు పాడతారేమో, మన రామచంద్రమూర్తి అంటే ఏ దేవాలయాలకైనా దేవుడికైనా ఏదైనా జరిగితే కించింత వేదన కూడా లేదే. గుండాలు రాజ్యం ఏలుతారు. వాళ్ళను ధ్వంసం చేయడానికి పిలిస్తే రామచంద్రమూర్తి బాణాన్ని తప్పకుండా ప్రయోగిస్తాడు. పరమేశ్వరుడు తన ఆగ్రహంతో శిక్షించి అనుగ్రహం చూపిస్తాడు. దేవతలను ధిక్కరించే అసుర శక్తులు ఎలా తయారవుతారంటే, మానవులలో ధర్మరక్షణ చేయాల్సిన విప్రులు కూడా నిత్య అనుష్ఠానంతో తృప్తిపడరు, తుష్టి పుష్టి ఉండవు. కలికుల కలన కళాకులవుగా ప్రభావకీలిత కాల కోలమూలే మృగబాణ ధరంజనో భజత్ కిం చతకాలం వరహస్త శూలజాలం. కలికాల దోషాలను ఆక్రమించిన సమయంలో చంద్రశేఖరుని భజించాలని బుద్ధి పుట్టదు. ఎలా పడితే అలా తింటుంటారు. కూడనివి తింటే కూడని ఆలోచనలు అలాంటి వారే ఎక్కువై ఇలాంటి మాటలు చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. ధర్మంగా ఉన్నట్లు అభినయిస్తారు తప్ప ధర్మంగా ఉండరు. వారిని ధర్మధ్వజులు అంటారు. అందరూ అల్పాయుష్కులే. స్త్రీలు స్వేచ్ఛ తెగింపు ఎక్కువైపోతుంది. 1193లో ఘోరి మహమ్మద్ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశారు. తర్వాత చాలా ఏళ్ళు మనకు ఆ జ్యోతిర్లింగ దర్శనమే లేదు. మన ప్రతి భారతీయుడు ఉదయం లేవగానే నమస్కరించుకోవలసిన తల్లి అహల్యాబాయి హోల్కర్. ఆ తల్లి వలనే మనం ఇప్పుడు విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటున్నాం. ముఖ్యంగా యువకులు ఎస్ఎల్ భైరప్ప రచించిన ఆవరణ నవల చదవాలి. ధనం ప్రయోజనంగా ఉంటుంది, విద్య ఉన్నా పట్టించుకోదు. 10 మంది కలిసికట్టుగా ఉన్నట్టు కనపడతారు, ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండదు, కుక్కల వలె ఉంటారు. తల్లి తండ్రి గురువులను గౌరవించేవారుండరు, విషయపరులై తిరుగుతుంటారు. మహాత్మును దండిస్తారు, ఔషధులు ధాన్యాలు నిస్సారమవుతాయి. విజులు వేదాలు విడిచిపెట్టి నీచ వృత్తులు చేపడతారు. సర్వధర్మాలు పోతాయి. పగలు రాత్రి ఏదో తాపం చింతలు శోకాలు ఎక్కువ పోతాయి. ఏదో పొందాలని తాపత్రయం. మేకల్లాగా మేకను కబేళానికి తీసుకెళ్తున్నా పక్కన గడ్డి ఉంటే దానికోసం చూస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనుషులు చావు దగ్గర పడుతున్నా విషయ ఆసక్తి పోదు. ఇంత భయంకరమైన కలిలో ఎలా తరిస్తారు అని అమ్మ బాధపడుతుంది. తరించాలంటే కలియుగం కంటే గొప్ప యుగం మరొకటి లేదు అంటాడు శివుడు. మన మీద మనం కొంచెం ప్రయత్నం చేసినా ధన్యులమయ్యే కాలం కలికాలం. అయితే ఈ వర్ణనలన్నీ వింటూ శివపార్వతులను ఎవరు తలుచుకుంటారో వారిని కలి బాధించదు. కాల చక్ర ప్రవర్తిని కాల స్వరూపిణి అయిన అమ్మతో మహాకాలుడు చెప్పిన అంశములు ఇవి. శ్రీ గురుభ్యోనం.
సరిత గారు, కృతాకృత్యములు తెలుసుకొని ఆచరించి కొద్దిపాటి కర్మలు చేసినా కూడా, ధ్యాన తప ఆర్చనలు చేసినా కూడా మనకి కలియుగంలో క్షణాన్ముక్తి లభిస్తుంది అని బాగా చెప్పారు అండి. కలి ఇంకా 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 కలిలో ఏ విధమైన సులభోపాయాలు ఉన్నాయి? ధ్యాన జప అర్చనాలలో అవకాశాలు ఏమేమి ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? పవిత్ర క్షేత్రాలు ఏమున్నాయి? వాటి గురించి మునులు దేవతలు కూడా మళ్ళీ మళ్ళీ కలిలోనే ఎందుకు పుట్టాలి అని అనుకుంటారు? వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము.
శివాది శ్రీ గురుభ్యో నమః. మొత్తానికి ఇంతవరకు మనం నేర్చుకున్న దానిలో పరమేశ్వరుడు పార్వతీదేవికి భవిష్యత్తు గురించి చెప్తూ కలి యొక్క అంశాలను వివరించారు. మహర్షులు భవిష్యత్ ద్రష్టలు. అన్ని పురాణాల్లోనూ భవిష్యత్ దర్శనం చేసి చెప్పారు. అవైదిక మంత్ర మత ప్రచారం, మ్లేచ్ఛ పాలన, పాలకుల యొక్క అవినీతి, దుర్మేధ వల్ల కలిగే దుర్వ్యవహారం గురించి అంత ఇదంతా చెప్పగా అమ్మవారికి చాలా జాలి కలిగింది. నీ భక్తి కలిగితేనే కానీ ముక్తి లేదు, కానీ నీ భక్తి కలగడం తేలిక కాదు. మరి ఇప్పుడు ఏమి మార్గము? కర్మోపాసన ఉండవచ్చు, కానీ అవి భక్తిని కలిగించి పెంపొందించడానికి కానీ వాటంత తవిగా మోక్షాన్ని ఇవ్వలేవు. భక్తి అనగా గురువుగారు అవ్యాజమైన ప్రేమ రూప చిత్తవృత్తి అని చెప్పారు. ఇతర కర్మ ఉపాసన పద్ధతిగా చేసే అవకాశం ఉంది, కలిలో అది కూడా లేదు. సరైన పుట్టుకలు కూడా లేని కలిజులు మరి తరుణోపాయం ఏమిటో చెప్పమని అమ్మవారు పరమేశ్వరుని అడగ్గా పరమేశ్వరుడు మనందరికీ అభయవచనాన్ని ఇచ్చారు. భయపడకండి, భద్రం ఉంది అని చెప్పారు. కలిలో కూడా భక్తి కలుగుతుంది, అలా కలిగించే మహాత్ములు నా దయ వల్ల కలుగుతారు అని చెప్పారు. పుణ్యం వల్ల భక్తి కలిగి భావనతో ఈశ్వరుని కొలుచుకుంటారు అటువంటి మహాత్ములు, వారి ద్వారా భక్తి కలుగుతుంది. కలిలో క్షణసిద్ధి కలుగుతుంది, కలిగే అవకాశం ఉంది అని కూడా చెప్పారు. ఎందుకంటే కలిలో చాలా మందికి అసలు భగవద్ అర్చన చేయాలని, భగవద్ విషయాలు వినాలనే బుద్ధి కూడా కలగడం కష్టం. కాబట్టి ఏ గుణాల వల్ల కలిలో తరిస్తారో భగవంతుడు పరమేశ్వరుడు చెప్తున్నారు. మొదటిది మహేశ్వర భక్తి. ఈ మహేశ్వర భక్తి కేవలం నా అనుగ్రహం వల్లే కలుగుతుంది. కలిలో భక్తి వల్లే తరించడం, అలాగే భక్తి కూడా జన్మహంత్రి, జన్మ పరంపరలను పోగొడుతుంది, పుణ్యదాత్రి, అలాగే ప్రదాత్రి సర్వకర్మణ. మనకు ఇహంలో కావలసిన సర్వమును ఇస్తూ కాపాడుతూ పుణ్యమునిస్తూ జన్మల్ని కూడా తగ్గించేది మహేశ్వర భక్తి. అటువంటి మహేశ్వర భక్తి మహేశ్వరుని అనుగ్రహం వల్లనే కలుగుతుంది. అలాగే సత్కర్మ ఆచరణం వల్ల ఏ కర్మ చేయవచ్చు ఏ కర్మ చేయకూడదు అనేది తెలుసుకుంటూ, తెలిసినంతలో సత్కర్మ చేసుకుంటూ ఈశ్వరార్పణ భక్తితో ఉండడం. మూడవది ధ్యానం, అర్చన, జపం. కలిలో కొద్దిసేపు చేసినప్పటికీ కూడా ఎక్కువ ప్రయోజనం, 3 రెట్ల ఫలితం ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. నాలుగవది నామస్మరణ. తమకు ఏ ఏ దైవం ఏ విధంగా ఇష్టమో ఆ నామానికి అర్థం తెలుసుకుని స్మరి చేస్తూ ఉండడం వల్ల ప్రయోజనాల ఉంటుంది అని చెప్తున్నారు. ఐదోది విశేషంగా పార్థివ శివలింగార్చన వల్ల కలిగే ప్రయోజనాలని కూడా చెప్తున్నారు. పార్థివ శివలింగార్చన వల్ల పాపాలు చెదిరిపోయి సుఖాలు కలిగి కలి మలాపహరణం అవుతుంది, అందువల్ల దుఃఖాలు పోతాయి అని చెప్తున్నారు. ఆ తర్వాత దేవతలు మునులు కూడా కలిలో జన్మించాలని ఎందుకు కోరుకుంటారంటే ఈ విధమైన క్షణ సిద్ధికి అవకాశం ఉంది కాబట్టి ఏ కొద్దిపాటి చేసినా చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది, చిత్తశుద్ధి తొందరగా కలిగే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధతో చేసే వారికి కలిలో దేవతలు మునులు కూడా కలిలో జన్మించాలని కోరుకుంటారు. సో ఇప్పటి వరకు అమ్మవారు ఏమడిగారు, పరమేశ్వరుడు ఏం చెప్తున్నారో చూస్తూ అభయవచనాలు విన్నాం. ఇప్పుడు పరమేశ్వరుడు మహాత్ముల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. అసలు మహాత్ములు అంటే ఎవరు అనేది ముందు అర్థం చేసుకుంటే ఆ తర్వాత వారి యొక్క జీవన చరిత్రలు పరిశీలించితే అసలు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది అర్థమవుతుందని గురువు గారు చెప్తున్నారు. మహాత్ములు అంటే శాస్త్రబద్ధంగా జీవిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ భగవంతునిపై భక్తి కలిగి అందరికీ మార్గదర్శనం చేసేవారిని మహాత్ములు అంటారు. వారు వారి వారి తపశక్తితో క్షేత్రాలను కాపాడుతారు. మన దేశానికి ధర్మం వాంగ్మయం చరిత్ర మాత్రమే కాకుండా మహాత్ములు ఆ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించి తరించారనే దాని మీద కూడా మన దేశం ఆధారపడి ఉంది. శరణాగతులైన వారికి మనం ఎవరైనా తరించాలి అనుకున్నప్పుడు భగవత్ శరణ ఆ శరణాగతులైన వారికి భగవంతుడు ఈ మహాత్ముల ద్వారానే అనుగ్రహిస్తారు. ఎన్ని మ్లేచ్ఛాక్రమణాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనం తరించే మార్గాలు మాఘ కార్తీక మాసాలు క్షేత్రాల్లో ఉన్న దేవతలు భక్తులకి అందుబాటులో ఉంటున్నారు మహాత్ముల వల్లనే. పంచాక్షరితో కూడా తరించవచ్చు. పంచాక్షరి గురించి ఇందాక నుంచి ఎంతో మంది అలా చక్కగా వివరించి చెప్పారు. అలాగే కలియుగంలో గంగా గోదావరి వంటి నదులు అవిముక్త క్షేత్రం తరించాలనుకునే వారికి దిక్కు. మూడు యుగాల్లో అంటే కృతయుగ రాయమన్ బాపన యుగాల్లో వివిధ క్షేత్రాలు ఏ విధంగా అయితే తరించవచ్చో అలా కలియుగంలో వారణాసి అవిత్రంలో గంగా నది తీరంలో తరించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్ని చేసినా భక్తి వైరాగ్యము రెండు కలగకుండా భక్తికి చేరలేము కాబట్టి వైరాగ్యం వెళుతుంది అనే దాని గురించి చూద్దాం. మనకి కాలగమనంలో చాలా మారాయి. అయితే ఈ మహే వర్ణన కాలగమనంలో మార్పులు యుగ సంధులు వీటన్నిటి గురించి వివరిస్తూ శంకర భగవత్పాదులు వారు అనే వార్త ఈ మార్పులన్నీ మనకి ఎందుకు చెప్తున్నారు అని అంటే వైరాగ్యం కలగడం కోసం అని చెప్పేవారు. ఎందుకంటే కాల వివరణ ఎందుకు అంటే మార్పులు తప్ప నిత్యత్వం స్థిరత్వం లేని దాని గురించి ఆలోచించే బదులు నిత్య సత్య శాశ్వతలో ఉండే ప్రయత్నం చేయాలంటే భక్తి వైరాగ్యం రెండు ముఖ్యమట్టి కాలాన్ని కాలగమనాన్ని చేసుకోవాలని సూచించారు. ఈ మార్పులన్నీ ఇబ్బంది అయినప్పటికీ పరిణితి కలిగిన జీవులు ఉంటారు కాబట్టి భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే మాట అన్నారు. ఆ తర్వాత వైరాగ్యం తర్వాత భక్తి అసలు ఎలా పెరుగుతుంది ఎలా వస్తుంది దేవ విపరీత ఈ కర్మ ఉపాసన ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల భగవద్ అనుగ్రహం వల్ల భక్తి కలిగినప్పటికీ అది ఏ విధంగా వృద్ధి చెందుతుంది అనే దాని గురించి పరమేశ్వరుడు చెప్తూ మహాత్ముల చరిత్రే భగవత్ కాబట్టి భక్తుల చరిత్రలు వినడం వల్ల పాపములు క్షయమయ్యి పవిత్రత కలిగి మంగళములు కలుగుతాయి కాబట్టి సంగ్రహంగా భవిష్యత్తు మహాత్ముల గురించి చెప్తున్నాను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నారు. అయితే నా యొక్క అంశతో ఆదిశంకరుడు అవతరిస్తారని ఉపనయనానికే వేదాధ్యయనం అవన్నీ పూర్తి చేసుకుని అభ్యాసం చేసి సన్యాసాశ్రమాన్ని తీసుకుని తన 32 సంవత్సరాల జీవితంలో అవైదిక మతములను అణిచి వేదం యొక్క పరమార్థం చేసుకోకుండా ఉండే సాంఖ్యుల కర్మమీమాంసకుల ప్రత్యక్షవాదుల అవైదిక సిద్ధాస్తిక మతాలను ఖండించి భక్తి జ్ఞానాలను వ్యాప్తి చేసి సనాతన ధర్మమును నిలబెడతారు అని చెప్తున్నారు. అలాగే యుక్తియుక్తమైన శాస్త్రసమ్మతమైన తర్కంతో సత్యబోధ చేస్తారు అని చెప్తున్నారు. శంకరులు వేదమత ఉద్ధారకులు. సాధన ద్వైతం విశిష్టాద్వైతం రెండు ఉంటాయి కానీ పరమం మాత్రం అద్వైతమే అని చెప్తారు. అస్తిత్వవాదాన్ని ఈశ్వరానుగ్రహాన్ని పంచాయతన పూజా విధానాన్ని వీటన్నిటినీ ప్రోత్సహించారు. ఆయన ఎప్పుడూ పరమార్థం మీద దృష్టి పెట్టి వ్యవహారంలో ప్రవర్తన ఉండాలి అని చెప్తారు. శివకేశవ ద్వేషం కూడనిది ద్వేషం వల్ల ధర్మం దెబ్బతింటుంది అని గారు చాలా వివరంగా ఇక్కడ చెప్తారు. సనాతన హిందూ ధర్మం అంతా ఒకటే అని తెలుసుకుని యుక్తితో వేదం బేస్ చేసుకుంటూ ఏకత్వండి తమ తమ ధర్మాలని ఆచరించాలి. అలా లేని పక్షంలో వేరొకరు నిందించినా సమాధానం చెప్పలేని దుర్గతి కలుగుతుంది కాబట్టి గౌరవించడం నేర్చుకోవాలి అని చెప్పారు. మనదంటూ మనం పాజిటివ్ గా చూడాలి, వేరే వారిని తక్కువ చేయకూడదు అని చెప్పారు. ఆదిశంకరాచార్యుల నీడలో మనం అందరం కూడా సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడుకోవచ్చును అనే మాట చాలా వివరంగా గురువు గారు ఇక్కడ చెప్పారు. అలాగే కర్మ ఉపాసన భక్తి జ్ఞానం వీటన్నిటినీ కూడా చాలా ముఖ్యంగా ఆదిశంకరులు బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్పారు. భాష్యాలు రచించి జ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత ఆదిశంకరులు కాశీ చేరి వ్యాసుల వారు కనపడినప్పుడు వారితో వాదించి వారిని కూడా తృప్తిపరిచారు. విశ్వనాథుని స్తోత్రించారు. సత్యం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, నానా లేదు, పరంజ్యోతి స్వరూపం ఆయనే విశ్వనాథుడు, ఆయనే అనేక రకాలుగా కనపడతారు తనదైన శక్తితో అని చెప్పారు. జగత్తును అనుగ్రహించడానికి శివలింగ రూపంతో కనపడ్డారు అని స్తోత్రించారు. ఈ స్తోత్రానికి పరమేశ్వరుడు మెచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యి పంచస్ఫటిక లింగాల్ని ఇచ్చారు. 32 సంవత్సరాల తర్వాత కైలాసానికి వచ్చి వసిస్తావని చెప్పారు. ఈ పంచ శివలింగాలను పూజించడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు, కానీ ధర్మము జ్ఞానము నిలిచి లోకక్షేమం కలుగుతుంది, కాబట్టి లింగార్చన వల్ల ముక్తి కలుగుతుంది అని చెప్పడానికి శివార్చన చేయాలని చెప్పారు. ఈ లింగాల్ని 5 చోట్ల పెట్టారు. లింగముల పేర్లు యోగలింగం, భోగలింగం, వరలింగం, ముక్తిలింగం, సుమోక్షలింగం. యోగలింగం కాంచీపురంలో, భోగలింగం శృంగేరిలో, వరలింగం నేపాల్లో, ముక్తిలింగం కేదారేశ్వరులు, సుమోక్షలింగం చిదంబరంలో ఉన్నాయి. కాంచీలో శంకర భగవత్పాదులు సిద్ధి పొందారని చెప్పారు, కానీ వేరొక చోట కేదారం అని చెప్పారు. మనకి గురువుగారు ఏమని చెప్పారంటే, మహాత్ముల యొక్క జననం, సిద్ధి వీటిలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వాళ్ళ సిద్ధాంతం, మనం తరించడం, ఈ రెండూ ప్రధానమైన విషయాలు కాబట్టి వాటి మీద ముఖ్యంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. ఆయన ఆదిశంకరుల యొక్క ఉదాత్తమైన తాత్విక సిద్ధాంతము, వాటిని మనం తెలుసుకుని తద్వారా మన జీవనాన్ని ముక్తి వైపుకి, ముక్తి పదం వైపుకి నడిపించుకోవాలి అని సూచించారు. అలాగే సర్వజ్ఞ పీఠం నుంచి శారద సర్వజ్ఞ పీఠం చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. శృంగేరి శారదాంబను ప్రతిష్ఠ చేశారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని జ్ఞానమును పొందవచ్చు అని చెప్పారు. ఫలం సర్వం గురుచరణ అరవింద అర్పణ. ఇంతవరకు నేను క్యాప్చర్ చేసుకున్నాను.
ధర్మము భక్తి ప్రధానమైన అంశాలు మనము పురోగతి సాధించడం కోసం, మరియు దేశం యొక్క భాగ్యం మహాత్ముల పైన ఆధారపడి ఉంటుంది. ధర్మాన్ని నిదర్శనంగా నిలుస్తున్న వాడికి తప్పక తరించే అవకాశం ఉంటుంది. ఎన్ని ఆటుకోట్లు వచ్చినా, పరిణామాలు కలిగినా కూడా నిశ్చితమైన వైరాగ్యంతో పొంగకుండా, కృంగిపోకుండా అనేది జరిగేది. మహాత్ముల యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడే, వారి యొక్క మార్గదర్శనంలో అందరూ నడవడినప్పుడే. అందుకని మనము ఇప్పుడు మహాత్ముల యొక్క, మహనీయుల యొక్క చరిత్రల గురించి తెలుసుకోవడం. ఆదిశంకరాచార్యులు పరమ గురువు, మొదటి గురువు అయిన ఆదిశంకరాచార్యుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తర్వాత వచ్చే శివభక్తుల గురించి తెలుసుకుందాం. శివభక్తులని ఏ విధంగా శివుడు వారిలో ఐక్యం చెందించుకుంటారు, వాళ్ళని ఏ విధంగా అనుగ్రహిస్తారు, ఒక్కొక్క కథగా ఒక్కొక్క శివభక్తుడిని ఎలా అనుగ్రహిస్తారు ఇప్పుడు మనము తెలుసుకుందాము.
నమస్కారం అండి, నా పేరు దీపిక. నేను శివరహస్యంలో 32వ రోజుకి సంబంధించిన ప్రవచనంలోంచి చెప్తున్నానండి. ఈ ప్రవచనంలో ఇద్దరు మహాత్ములు మరియు ఇద్దరు భక్తుల గురించి ప్రస్తావించారండి గురుగారు. మహాత్ములు అంటే ముందుగా హరిదత్తాచార్యులు గారి గురించి క్లుప్తంగా చెప్పారు. ఆ తర్వాత విద్యారణ్యుల వారి గురించి, అప్పయ్య దీక్షితులు గారి గురించి చెప్పారు మహాత్ముల గురించి. శివభక్తులు గురించి అయితే సుందరుడు అనే ఒక భక్తుడు జన్మ వృత్తాంతం, ఆ తర్వాత ఆయన ఎలాగా శివభక్తిని వ్యాప్తి చేశారో, శివధర్మాన్ని, ఆయన జన్మించిన కమలాలయ తిరువన్నూరు క్షేత్రం గురించి చెప్పారు. అలాగే ఇంకొక శివభక్తుడు గురించి ఎవరంటే నీలకంఠుడు అనే ఇంకో భక్తుడు గురించి, ఆయన జీవితం గురించి చెప్తూ చిదంబర క్షేత్రం ప్రస్తావన కూడా చేశారండి. ముందుగా విద్యారణ్యుల వారి గురించి చెప్తూ, విద్యారణ్యుల వారు ఆయన తపశ్శక్తితో సనాతన ధర్మాన్ని రక్షించారని, హరిహర బుక్కరాయలు ఇంకా వేరే మత మార్పులు కళ్ళలో జరిగినప్పుడు వారిని తిరిగి సంస్కరించి సనాతన ధర్మం వైపు ఎలాగా తీసుకొచ్చారో అవన్నీ చెప్తారు. చెప్తూ విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించారని, విరూపాక్ష స్వామిని కూడా ప్రతిష్ఠించారని కూడా చెప్పారు. ఇలా ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలానికి వైష్ణవ మతాన్ని స్వీకరించారని, వైష్ణవ మతాన్ని స్వీకరించినప్పటికి కూడా శివక్షేత్రాలన్నీ ఆ కాలంలో ఉద్ధరించారని చెప్పారు. ఆ తర్వాత కాలం వచ్చేసరికి తర్వాత రాజుల దగ్గర చేరిన కొందరు గురువులు శివద్వేషాన్ని భయంకరంగా వ్యాపించడం కారణంగా అనేకమైన మత పరివర్తనలు జరిగాయని, శివద్వేషం విపరీతంగా పెంచారని, భయంకరమైన గ్రంథాలు రాశారని చెప్పారు. ఆ కాలంలో వచ్చిన మహాత్ముడే అప్పయ్య దీక్షితులు వారు. ఈయన అద్వైతం అంటే పరత అద్వైతం పాటించినప్పటికీ కూడా ఈయన శంకర్లు పైన ద్వేషంతో ఉన్న కుతుకుతులాడుతున్న వారికి సమాధానం చెప్పడం కోసం కొన్ని పుస్తకాలు, శివాక్రమణ గీత వంటివి రాశారు అప్పయ్య దీక్షితులు వారు. అలాగే అప్పయ్య దీక్షితుల వారి గురించి చెప్తున్నప్పుడు వారి గురించి తెలుసుకోవాలి, మహాత్ముల గురించి తెలుసుకోవాలని చెప్పారు గురుగారు. అలా చెప్పినప్పుడు ఇంతకు ముందు వేరే ప్రవచనంలో కూడా చూసినప్పుడు అప్పయ్య దీక్షితుల వారి గురించి చెప్పినప్పుడు చంద్రశేఖర సరస్వతి స్వామి వారి గురించి కూడా చెప్పాలి అని చెప్పారు. ఎందుకంటే చంద్రశేఖర సరస్వతి స్వామి వారే స్వయంగా అప్పయ్య దీక్షితుల వారు సాక్షాత్తు శివానుగ్రహ శివావతారం అన్నట్టు చెప్పారని చెప్పారు. ఇంకా ఏడవ శివరహస్యంలో ఏడవ అంశంలో ఆ ప్రవచనంలోనే ఈ శివరహస్యం ప్రస్తావిస్తూ ఏడవ అంశం శివరహస్యంలో ఏం చెప్పారంటే శివుని యొక్క భవిష్య అవతారాలు చెప్తూ ఆదిశంకరాచార్యులు వారందరి పేర్లు చెప్తూ కూడా అప్పయ్య దీక్షితుల వారు గురించి కూడా చెప్పారు. కలో చందో గోపి అని ఏ వంశంలో పుడతారో దాని గురించి చెప్పారండి అప్పయ్య దీక్షితుల వారి గురించి. ఇంకా అప్పయ్య దీక్షితుల వారు శివుడి గురించి పుస్తకాలు అవి రాసినప్పటికీ కూడా అద్వైతం గురించి కూడా రాశారు. ఆయన ఒకసారి అంటారు, ఈ నేను శివుడి గురించి ఎక్కువ చెప్తున్నప్పటికీ నేను విష్ణువు గురించి కానీ కించిత్ ద్వేషంతో ఏమన్నా రాస్తే నా తల వేయి చెక్కలవుతుంది అని శబ్దం కూడా చేశారు. అంటే ఆయన శివుడి గురించి రాసినప్పటికి కూడా విష్ణు ద్వేషం ఏమీ లేదని చెప్పి అప్పయ్య దీక్షితుల వారి ప్రస్తావన వచ్చింది. ఆయన 75 సంవత్సరాలు చిదంబరంలోనే ఉండి ఆఖరికి మోక్షం పొందారని చెప్పారండి. ఆ తర్వాత గొప్ప భక్తుల గురించి వివరించారు. ఈ గొప్ప భక్తులు ఎవరంటే సుందరుడి గురించి ముందుగా చెప్పారు. సుందరుడు అని కైలాసంలో ఒకప్పుడు కైలాస గణాల్లో ఒక అతను ఉండేవారు. అతను చాలా అందగాడు. అతను ఏంటంటే ఒకసారి అమ్మవారికి పరిజనాలు ఉంటారు కదా, అందులో ఒక ఆవిడ వీణ మీటుతుంటే ఒక ఆవిడ పేరు కమలిని లేదా మాలిని అనే పేరుతో కూడా ఉన్నది. ఆవిడ్ని చూసి మోహితుడు అవుతాడు. ఆవిడ కూడా ఈయన్ని చూసి మోహితురాలవుతుంది. వీరిద్దరు ఏంటంటే ఆయనకి శివుడి మీద ధ్యాస, ఆవిడికి అమ్మవారి మీద ధ్యాస తగ్గుతుంది. ఇది శివుడు గమనిస్తారు. గమనించి వీళ్ళకి కించిత్ మోహం ఉంది అని చెప్పి వీళ్ళిద్దరిని భూలోకంలో పుట్టమని చెప్తారు. భూలోకంలో పుట్టమని చెప్పి అతనికి ఏం చెప్తాడంటే, నువ్వు సుందరుడు అనే పేరుతో పుడతావు, నీకు భోగాల మీద ఇష్టం ఉన్నది కాబట్టి నువ్వు భోగాలు అనుభవిస్తూనే పుడతావు, నీ జన్మ వృధా కాదు, నువ్వు భూలోకంలో పుట్టి కమలిని అనే ఆవిడ నీ భార్యగా పుడుతుంది, మీరిద్దరూ శివసేవ చేసుకుంటారు, శివధర్మ ప్రచారిస్తారు, అలాగే సుందరుడు శివగానం చేస్తూ శివుడు శివధర్మం కలిలో ప్రచారానికి ఉపయోగపడతాడు అని శివుడు చెప్తారు. అది విన్న తర్వాత వారిద్దరూ శివుడికి స్తుతి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ పుడతారో చెప్తారు. వాళ్ళు ఎక్కడ పుడతారంటే కమలాలయం అనే ఊర్లో పుడతారు. ఈ కమలాలయాన్ని తిరువన్నూర్ అని కూడా అంటారు. అక్కడ పుడితేనే జన్మ ధన్యం అవుతుంది అని చెప్పారు గురుగారు ప్రవచనంలో. అక్కడ శివుడిని పుట్టలో ఉంటారంట. శివుడిని వాల్మీకేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే శివుడికి అక్కడ ఇంకో పేరు కూడా త్యాగరాజేశ్వరుడు అని కూడా అంటారంటండి. అలాగే అక్కడ అమ్మవారిని కమలాంబిక అని లేదా నీలోత్పలాంబిక అని కూడా అంటారు కమలాలయంలో. ఈ సుందరుడు గురించి జన్మ ఎలాగా జరిగిందో చెప్తూ సుందరుడు అక్కడ పుట్టి పెరిగిన తర్వాత వివాహం నిర్ణయిస్తారు. ఒక ఒకనొకప్పుడు పెద్దలందరూ కలిపి వివాహం నిర్ణయిస్తారు. సుందరుడు వివాహం సమయంకి ఏమవుతుందంటే ఒక ఆయన వస్తారు. ఆయన ఏం చెప్తారంటే ఈ వివాహం జరగడానికి వీల్లేదు, ఎందుకంటే నా ఈ సుందరుడు నా దాసుడు అని చెప్తారు. సుందరుడు నా దాసుడు అంటే అక్కడ ఇదిగో నా దగ్గర పత్రం కూడా ఉంది అని ఆ వృద్ధుడు చూపిస్తారు. ఆ పత్రం అది చూసి అది అది చించేస్తారు ఎవరు సుందరుడు, దాస్యం చెయ్యక్కర్లేదు కదని. కానీ అప్పుడు ఆయన అంటారు నువ్వు ఇలా చేస్తావని నాకు ముందే తెలుసు, అందుకే నా దగ్గర నీకు ఇచ్చింది నకిలీ, నా దగ్గర అసలైన పత్రం ఉంది చూడని చూపిస్తే అక్కడ ఉన్న పెద్దలందరూ ఆ పత్రం చూస్తారు. ఆ పత్రం చూస్తే ఆ పత్రంలో ఏమని రాసి ఉంటుందంటే ఈయన దాసుడు అని రాసి ఉంటుంది, పూర్వీకులు ఎవరో రాసినట్టు. అంటే ఏంటంటే గురువు గారు ఏం చెప్పారంటే ఆ వీళ్ళ తరంలో ఎవరో పూర్వీకులు ఎవరో శివుడికి దాసాను దాసుడైన వాడు నా నా వంశంలో పుట్టాలని కోరుకున్నారు, అదే ఆ పత్రంలో వచ్చింది అని చెప్పారు గురుగారు. ఆ తర్వాత సరే అని అందరూ ఇప్పుడు ఈయన దాసుడు కదా, దాసుడైనప్పుడు ఆయన ఆ వృద్ధుడు ఏం చెప్తే అది చెయ్యాలి. అతను అంటారు పెళ్లి లేదు ఏం లేదు నువ్వు నాతో వచ్చాయి అంటారు. నాతో వచ్చాయి అంటే ఆ వృద్ధుడు వెనకతల సుందరుడు వెళ్తూ ఉంటాడు. సుందరుడు అలా వెళ్ళగా వెళ్ళగా ఎక్కడికి శివాలయం దగ్గర వరకు వెళ్ళి శివలింగంలోకి వెళ్ళిపోతారు. శివలింగంలోకి ఆ వృద్ధుడు వెళ్ళిపోగానే అది చూసి సుందరుడు కంట నీరు పెట్టుకుని ఇంత భాగ్యవంతుడినా నేను, నన్ను నీ దాసుడు అంటావా, కానీ అలా వచ్చి వెళ్ళిపోయేవే నీ అసలు దర్శనం ఇవ్వవయ్యా అని స్తుతి చేస్తాడు శివుడికి. శివుడికి స్తుతి చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఎలా శివుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు అంటే వృషభవాహనుడై పార్వతీ సమేతుడై మందహాసం చేస్తూ చంద్రకళ ప్రకాశిస్తూ ఉంటే జడలందు గంగ కదులుతుంటే సర్పము దానికి చుట్టుకుని ఉంటే అద్భుతమైన పాలనేత్రముతో రమ్యమైన మూడు కన్నులతో మందహాసం చేస్తున్న వదనంతో సర్పములు కుండలములుగా కలిగి భాసిస్తున్న శ్రవణములతో నీలకంఠముతో ఉదాత్తమైన భుజములతో దాని యందు దివ్యాయుధములతో చర్మాంబరధారియై భస్మము భూషిస్తుండై భూషితుడై దివ్య పాదార విందముతో పరమేశ్వరుడు ఆ సుందరుడికి దర్శనమిస్తాడు. దర్శనమిస్తే గానం చేయమని అడుగుతాడు అప్పుడు శివుడు ఆ సుందరుడిని. గానం చేయమని అడిగితే ఏమని గానం చేయాలంటే నువ్వు నా ముందు ఏమన్నావు అని అడుగుతాడు. నేను ముందు పిచ్చివాడా అని అన్నాను అంటే అదే పాడు మొదటి గానం అలాగే పిచ్చివాడా అంటూనే గానం చెయ్యి అని చెప్పి చెప్తారు. అలాగే ఇంత వీటిలోనే ఈ చేతనంకి సంబంధించినది ఇంకోటి కూడా చెప్పారు. ఇక్కడ ఇదే క్షేత్రంలో ముచికుందుడు ప్రతీక్షించిన సోమాస్కందుడు కూడా ఉంటారని చెప్పారు. ఈ సోమాస్కందుడు గురించి ఏంటంటే ఇది ఒకప్పుడంట విష్ణువు హారంగా ధరించారు. సోమాస్కందుడిని ధ్యానిస్తే ఆయనే ఒక విగ్రహం అయ్యి వస్తే అది శివుడు విష్ణువు హారంగా ధరించి అది ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడికి యుద్ధంలో సాయపడినందుకు విష్ణువు ఆ ఇంద్రుడిని ఆ సోమాస్కందుడిని ముచికుందుడికి ఇమ్మని చెప్తే ముచికుందుడికి ఇస్తే ఆ ముచికుందుడు ఇదే క్షేత్రంలో ఈ కమలాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఇది కూడా ప్రస్తావించారండి. ఆ తర్వాత మళ్ళీ సుందరుడు గురించి చెప్పుకుంటూ సెక్యులర్ పెరియాపురం అనే గ్రంథాల్లో దీని ఈ శివభక్తుల గాథలన్నీ రాశారు. వీటన్నిటికి మూలం శివరహస్యమే అని చెప్పారు. అలాగే మిగతా కన్నప్ప కథ కానీ ఇవన్నీ కూడా ఈ కథలన్నీ నాయనార్ల చరిత్రలు ఇవన్నీ కూడా అన్నిటికి మూలం శివరహస్య గ్రంథం అని చెప్పారు గురుగారు. అలాగే ఎలాగ సుందరుడుకి శివుడు చెప్తారు నా స్తోత్రం పాడుతూ ఉండు నీకు వివాహం జరుగుతుంది అంటారు. అలాగే స్తోత్రం అది పాడుతూ ఉంటే ఒకప్పుడు ఈ ఇంకొక ఆవిడ కమలిని అనే ఆవిడ వారకాంత కులంలో పుడుతుంది. ఆవిడ నీహారిక అనే పేరుతో పుడుతుంది. ఆవిడ్ని ఆవిడికి మళ్ళీ సుందరుడికి వివాహం జరిపించడం కోసం శివుడు ఆ ఊర్లో వాళ్ళందరి కళలో కనిపించి వాళ్ళిద్దరికి వివాహం జరిపిస్తారు. రాయబారం నడిపి ఇక్కడే వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. చేసిన తర్వాత శివుడు సుందరుడితో అంటారు, నువ్వు నా ఆజ్ఞ చేత నా దాస్యం నందు నియుక్తుడు అయ్యావు, నా భక్తుడు అయ్యావు, అద్భుతమైన రచనలు చేశావు, నీ వల్ల ధర్మం నిలబడింది అని చెప్తారు. వాళ్ళిద్దరూ ఆఖరికి శివునిలో లీనమవుతారు. భూమియందు సకల భోగాలు అనుభవించి శివుడు శివధర్మం ప్రచారం చేసి ఆ తర్వాత శివుడిలో లీనమవుతారు. అది ఇప్పటి వరకు సుందరుడు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో భక్తుడు నీలకంఠుడు అనే భక్తుడు గురించి కూడా తెలుసుకుందాం. ఆయన కావేరీ నదీ తీరంలోని అనేకమైన క్షేత్రాలు ఉంటూ ఉంటాయి. అందులో అత్యంత ఉత్కృష్టమైన ఒక మహాక్షేత్రం ఉన్నది, దాని పేరు చిదంబరం. ఈ చిదంబర సమీపంలో కూడా అనేక మంది భక్తులు ఉంటూ ఉంటారు. చిదంబర సమీపంలోనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక కులాల కులశేఖరుడు అనే భక్తుడు ఉండేవాడు. కులాల కులశేఖరుడు అంటే ఆ మట్టి కుమ్మరి కులంలో గొప్పవాడు అని అర్థం. ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ శివకథలు వింటూ భక్తి పారవస్యంతో ఉంటూ నీలకంఠ నీలకంఠ అంటూ ఉండేవాడంట. అందుకుని అలాగా ఎప్పుడు నీలకంఠ నీలకంఠ అంటున్నారు అంటూ ఉండడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. అందరూ నీలకంఠుడు అనే పిలిచేవారు ఆయన్ని. ఆయన గురించి చెప్తూ ఏం చెప్పారంటే, ఇక్కడ ఆయన శివుడే సర్వసంగా పూజిస్తూ ఉండేవాడంట. చక్కని సంపన్నుడు ఆయన కళలో ఆయన గొప్పవాడు అని చెప్పారు. ఇవి చెప్తూ గురువుగారు ఏం చెప్పారంటే, పూర్వం అన్ని కళల్లోని ఆరితేరిన వారు ఉండేవారు మన దేశంలో. అన్ని జాతుల్లోనూ శివుడు చెప్పారు ఏంటంటే, అన్ని జాతుల్లోనూ నా భక్తులు ఉన్నారని చెప్పారు. అలాగే భారతదేశంలో ఆసేతు హిమాచలం అన్ని జాతులందు శివభక్తులు ఉన్నారు. అలాగే తుకారాము కుమ్మరి దాసుడైన తుకారాం, ఇంకా స్త్రీ పురుష భేదములు ఇవేమీ లేకుండా అన్నిటిలోని శివభక్తులు పుడతారని చెప్పారు కలిలోని. అన్ని జాతుల్లో పుట్టిన మహాత్ములకి ఎవరైనా దాసులు అవుతారని కూడా చెప్పారు. ఇదే అసలైన సనాతన భారతీయ ధర్మం అని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత నీలకంఠుడు గురించి మళ్ళీ కథ చెప్తూ, ఆయనకి యుక్త వయసు రాగానే వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వారు చక్కగా అన్యోన్య దాంపత్యంలో ఉంటారు. ఆయన ఒకసారి రకరకాల ఆయన ఎప్పుడు రకరకాల కుండలు అవి తయారు చేసి శివక్షేత్రాలకు ఇస్తూ శివుడిపై భక్తితో ఉండేవారు. ఇది కూడా చెప్తూ గురుగారు ఏం చెప్పారంటే, ఒక క్షేత్రం ఒక దేవాలయంకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది వృత్తులు వాళ్ళు. వాళ్ళకి ఆ క్షేత్రం మీద భక్తి ఉండాలి. ముఖ్యంగా ఆ క్షేత్రంలో ఉన్న దైవాన్ని పూజించే దానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే విగ్రహ ఆరాధన అవి చేయని వాళ్ళు, లేకపోతే ఆ క్షేత్రంలో ఉన్న దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఉంటే ప్రమాదం ఉంటుంది. ఎలాగంటే వేరే వాళ్ళకి విగ్రహ ఆరాధన లేకపోతే ఏదైనా ధ్వంసం చేసే వాళ్ళు అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంటుంది. అందుకని అక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ ధర్మాన్ని నమ్మే వాళ్ళు అయ్యి ఉండాలి అని చెప్పారు. సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు అయి ఉండాలని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఆయన కథ చెప్తూ నీలకంఠ దీక్షితుల వారు ఒకసారి చిదంబరం క్షేత్రంలో ఉండి అక్కడ నాట్యం అని చూసిన తర్వాత రాత్రి అయిపోయింది. పక్కనే ఉన్న గ్రామానికి ఆయన గ్రామం పక్కనే ఉంటే బయలుదేరిపోతారు ఆయన గ్రామంకి. వర్షం చాలా ఎక్కువగా కురవడం వల్ల ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు. ఆగిపోతే ఒకళ్ళ ఇంటి దగ్గర బయట ఆగిపోతే అందులో ఒక ఆవిడ కిటికీలోంచి చూస్తారు ఆయన్ని. చూసి లోపలికి రమ్మని ఆయనకి పరిచర్యలు అవి చేస్తారు. ఆవిడ ఒక వారకంతా ఆవిడ ఇచ్చిన వాటిలో పరిమళాలు అవన్నీ ఉంటాయి. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతనికి అయిపోయిన తర్వాత, అక్కడ పని అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన దగ్గర నుంచి ఆ వాసన అది వస్తే వాళ్ళు ఆవిడ అడుగుతారు, ఎందుకు మీ దగ్గర నుంచి వాసన వస్తుంది ఏంటంటే. ఆయనకి అదంతా చెప్తాడు, ఇలాగ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాను అంటే. అప్పుడు ఆవిడ అంటుంది, లేదు అప్పుడు ఏమంటుందంటే ఆవిడ, మీరు వారకాంత ఇంటి దగ్గరికి అక్కడికి వెళ్ళారు కాబట్టి నన్ను ఎప్పుడు ముట్టుకోవద్దు అని అంటుంది ఆవిడ. ఆయనకు కూడా కోపం వస్తుంది, నేను కళ్ళలో కూడా నిన్ను తప్ప నేను మనసులో ఎప్పుడు ఎవరిని తలుచుకోలేదు, నువ్వు ఇలా అన్నావు కాబట్టి నేను ఎప్పుడు నేను ముట్టుకోను అని చెప్పి ఆయన వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు. నియమం పెట్టుకుని వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు. అలాగే శివ పూజ చేసుకుంటూ ఉంటారు. ఆవిడ ధర్మం ఆవిడ చేస్తుంది, ఆయన ధర్మం ఆయన చేస్తారు. ఆవిడ అలాగా గడిచిపోతుంది, కాలం గడిచిపోతుంది. వాళ్ళిద్దరు ముసలి వాళ్ళు అయిపోతారు. అప్పుడు ఒక ఆయన వస్తారు వాళ్ళ దగ్గరికి. ఆయన వచ్చి ఏమంటారంటే, ఆయన అంటే వాళ్ళకు ఒక నియమం ఉంటుంది, ఎవరైనా శివభక్తులు వస్తే వారికి ఆశ్రయం ఇచ్చి వారికి ఉపచర్యలు అవి చేయడం అది వారి నియమం. అయితే అన్ని క్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ ఒక అతను వస్తాడు. అతను వాళ్ళకి ఒక కుండ ఇస్తాడు. కుండ ఇచ్చి, ఇది చాలా విశిష్టమైనది, ఇది జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉంచమని చెప్పారు కదా అని చెప్పి అది దేవుడి గదిలో చెప్పి పెట్టి రోజు పూజ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. కొంతకాలం అయ్యేసరికి ఆయన మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తే ఆయనకి మళ్ళీ ఆతిథ్యం ఇచ్చి ఎక్కడ ఎలా జరిగాయి, ఎక్కడెక్కడికి వెళ్ళారు అవన్నీ మాట్లాడుకుంటారు. సరే నా కుండ నాకు తీసుకొచ్చి ఇచ్చే అంటే తీసుకొస్తానని వెళ్ళి చూసేసరికి ఆ కుండ ఉండదు. కుండ ఉండకపోతే అప్పుడు ఇంత ఎడతారనమాట, కుండ మీ ఇంటి నిండా కుండలే, ఏ కుండల మధ్యలో కలిసిపోయిందో వెళ్ళి వెతకమంటే, లేదండి అంత ఎతికాను ఎక్కడ దొరకలేదు అని చెప్తే, లేదు కుండ దొరకలేదు అని చెప్పేసరికి ఈయన కోపం వచ్చి బయటికి వచ్చి అందరినీ పిలిచి ఊర్లో వాళ్ళందరినీ నా కుండ తీసేసుకున్నారు, దొంగలించారు వీరు అని అంటే, ఊర్లో వాళ్ళది అంటారు, లేదండి ఆయన అలా తీసుకోరు, అలా ఎందుకు తీసుకుంటారంటే, అలా అయితే గంగ దగ్గరికి, చిదంబర క్షేత్రం దగ్గర అక్కడ గంగ దగ్గరికి వచ్చి అక్కడ ప్రమాణం చేయమనండి, అప్పుడు నమ్ముతాను నేను కుండ తీసుకోలేదని అంట. అంటే సరే అయితే వస్తానంటే భార్యకి కూడా ఆవిడ కూడా రావాలి, మీరిద్దరూ రండి అంటే వాళ్ళిద్దరూ వెళ్తే అక్కడ ముసలి వాళ్ళిద్దరు వెళ్తారు. అక్కడ ప్రమాణం చేయమంటే వాళ్ళు, మేమిద్దరం ముట్టుకోము అందుకే ప్రమాణం చేయము అని చెప్తారు. మాకు మా నియమం మాకుంది అంటారు వాళ్ళిద్దరూ. అలా అయితే ఒక పని చేయండి, మీ నియమము నేను చెప్పింది రెండు అయ్యేటట్టు ఒకటి చెప్తాను, ఒక కర్ర తీసుకోండి, కర్రకు ఆ చివరి ఆవిడ ఈ చివరైన ఇద్దరు కలిసి గంగలో ములిగి రండి, అప్పుడు ప్రమాణం చేయండి అని చెప్తే వాళ్ళిద్దరూ గంగలో ములిగి బయటకు వచ్చేసరికి వాళ్ళు వృద్ధులు కాస్త యవ్వనవంతులు అయిపోతారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, పార్వతీ సమేతుడుగా ప్రత్యక్షమయ్యి, మీరు కలకాలం హాయిగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరిని దీవించి చెప్తారు. ఈ కథ చెప్పిన తర్వాత ఈ నీలకంఠుడిని ఆవిడ్ని దీవించిన తర్వాత ఏం చెప్తారంటే, ఇలాంటి భక్తుల వల్ల నా భక్తి వ్యాపిస్తుంది, నియమాలు వ్యాపిస్తున్నాయి, ఇలాంటి నియమాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కలిలోని అని చెప్పి, అలాగే ఆయన గురించి చెప్పేసిన తర్వాత, అలాగే కేరళ దేశంలో కూడా ఒక ఆయన ఉండేవాడు శివభక్తుడు. ఆయన ఏంటంటే, శివభక్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి కాళ్ళు కడుగుతానని నియమం పెట్టుకున్నాడంట. పెట్టుకుంటే ఆయన ఒకసారి సుందరుడు ని చూస్తాడంట. సుందరుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన భోగంతో ఉంటారంటే అలంకరణ అవి చేసుకుని అలాగే జీవిస్తూ అలాగే శివ పూజ కూడా అలాగే చేస్తాడు. ఆ సుందరుడు ఎదురు పడ్డప్పుడు ఈయన ఏం చేశారనేది నా తర్వాత వాళ్ళు చెప్తారు. ధన్యవాదాలండి.
శివభక్తుల్లోనే సుందర కీలకంఠ భక్తుల గురించి తెలుసుకున్నారు. శివ ఎప్పుడు కూడా వాళ్ళ భక్తులతో ఉంటారు అన్న దానికి నిదర్శనంగా మరికొంతమంది భక్తుల విశేషాల గురించి ఇప్పుడు కీర్తి గారు చెప్తారు, మనం విందాం.
కేరళ రాజ్యంలో వేరుబిందులో అనే ఒక సంపన్నుడు ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివభక్తుల పాదాలు కడిగి ఆ నీళ్లను శరీరంపై చల్లుకోవాలని నియమం పెట్టుకున్నారు. అలా అన్ని క్షేత్రాలు తిరుగుతూ కమలాలయం అనే క్షేత్రానికి చేరుకోవాలని ఒక ఆయన మంచి అలంకరణతో తాంబూలం వేసుకుని భోగం ప్రధానంగా కనిపిస్తూ ఎప్పుడైతే గర్భగుడిలోకి వెళ్ళారో ఆ వెంటనే అతనికి కోపం వస్తుంది. అయితే అతని గురించి తెలుసుకోగా సుందరుడు అతని పేరు అని శివుడే అతనికి వివాహం చేయించాడని తెలుసుకుని శివుణ్ణి మీ రాయబారిలా వాడుకుంటాడా, అతను కనిపిస్తే అతని పని చెప్తానని అక్కడే ఉండిపోతాడు. మరుసటి రోజు కల్లా అతను వచ్చేటప్పటికి తన ఆయుధాన్ని వదులుతాడు. సుందరుడు తప్పించుకొని గర్భగుడిలోకి వెళ్ళిపోతాడు. పరమేశ్వరుడు వేరమిందుడికే ధ్యానంలో దర్శనమిచ్చి అవును అతను నావాడేనయ్యా వదిలేయి అంటాడు. అప్పుడు నువ్వు ఇలా అతనికి కైంకర్యం చేయడం నాకు నచ్చలేదు కనుక నేను ఈ ఊరిలో అడుగు పెట్టను అని వెళ్ళిపోతాడు. అక్కడ దగ్గరలో ఉన్న ఊరిలో శివభక్తులకు కైంకర్యం చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకనొక రోజు వేరమిందుడి దగ్గరికి ఒక అతను వస్తాడు. అతనికి కాపు తడుగుతూ ఉంటే మీ ఊరు పేరు ఏంటయ్యా అని అడుగుతాడు వేరవిందుడు. అడగగానే కమలాలయం అంటాడు. ఆయన చేతిలోని ఆయుధం తీసుకోగానే ఎగిరి గంతేసి పరిగెడతాడు. కమలాలయాన్ని చేరుకొని వెళ్ళిపోతాడు. వేరవిందుడు అక్కడి నుండి చూస్తూ ఉంటాడు. ఇంకా లాభం లేదని పరమశివుడు సుందరుడితో వేరవిందుడితో స్నేహం చేయమంటాడు. అలా వీరబిందుడు సుందరుడు ఇద్దరు స్నేహంగా ఉంటారు. వీరబిందుడు కళ్ళు కనిపించి శివుడు వీరబిందుడి కళ్ళు కనిపించి నువ్వు సతప్రీతున్న కైలాసానికి చేరుకో, సుందరుడు ఇంకొంతకాలం అక్కడే ఉంటారు అని అంటాడు. అనేక శివభక్తుల్లో అక్కడైన అమరనీతిని చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రమ్యమైన కావేరీ నదీ తీరంలో శంభపురమైన ఒక అమరనీతుడు వైశ్య వంశానికి చెందినవాడు అయిన నవరత్న బిడ్డలు చదవాలి. అయితే నేను ఏం కూడా ఆ శివభక్తి చేత జీవిత ధనంలో ఇప్పటికీ ఆ ధనాన్ని సత్కార్యాలను అలా చేస్తూ ఒక శ్రీకాంతపురం అనే శివక్షేత్రంలో ప్రత్యేకించి వసతి సదుపాయాలు భక్తులందరికీ వారి వారి నియమాలకు తగ్గట్టుగా ఆహారాదులన్నీ ఏర్పాటు చేయడం చేసేవారు. కొంతకాలం తర్వాత ఒక మంచి వటువు అక్కడికి వస్తారు. అతన్ని చూడగానే అమరనీతుడు నేను చేసిన తపస్సులకి ఫలితం మీరు వచ్చారు అనిపిస్తుందయ్యా అంటాడు. ఆ వటువు సరే అని స్నానం చేసి అనుష్ఠానం చేసి వస్తాను, నా కౌపీనాన్ని భద్రపరచు అని అంటాడు. అలాగే భద్రపరుస్తానని అని భద్రపరుస్తాడు. ఆ వటుకు స్నానం చేసి వచ్చి నా కౌపీనం వచ్చి అప్పుడు వెతకగా అక్కడ పాపం ఆ కౌపీనం దొరకదు. అయితే అయ్యా నా దగ్గర ఒక కౌపీనం ఉంది తీసుకో ఇస్తాను అంటాడు. లేదా దానికి బదులు సంపదలు ధనాలు కావాలంటే కూడా ఇస్తాను, నన్ను క్షమించు, నా అపరాధాన్ని క్షమించండి అని అడుగుతాడు. అనగా అతను అప్పుడు మీ దగ్గర త్రాసు ఉంటే తీసుకురా, అందులో నేను నా సౌపీనం వేస్తాను, దానికి సరిపడినంత సంపద ఇవ్వ అంటారు. తన దగ్గర ఉన్న అన్ని సంపదలు పెట్టినా సరిపోలేదు. అయితే ఆ వటం చుట్టూ ప్రదక్షిణ చేసి నన్ను నేను సమర్పించుకుంటాను ఆ త్రాసులో చుడతాను. అప్పుడు ఆకాశంలో ఒకటి ప్రశ్న రూపాలను చూపిస్తూ మా సన్నిహితుడై దర్శనం ఇస్తాడు. అమరనీతుడితో పాటుగా ఆయన పరివారానికి కూడా కైలాసం ఇస్తాడు. మరొక భక్తుని మరొక శివభక్తుల చరిత్రను తెలుస్తున్నాం. శబరి గ్రామంలో యానాదినాథ అతడు విశేషించి దసర విద్యల్లో నేర్పరి వీళ్ళందరికీ ప్రభువుడు సురవరంపురతుడు రాజులో ఉంటాయి. ఆయన శివాలయానికి తన గురించి అయితే యానాదినాథుడికి శిష్యులు ఆయనకి అంటే ఆయన శివాంకిత చిత్తం కలిగిన వాడు కనుక దీనికి ఎలాంటి స్పర్ధలు ఉండవు. అయితే ప్రత్యర్థి ఇంకొకరు ఉన్నారు, అతని పేరు అతిశురుడు. ఇతని కూడా శిష్యులు అంటే అతిశురుడు వారిద్దరిలో ఎవరు బలవంతుగా తెలుసుకోవాలి ఒకరోజు యుద్ధానికి పిలుపునిస్తాడు. అయితే ఆ యుద్ధంలో యానాదినాథుడు గెలుస్తాడు, అతిశురుడు ఓడిస్తాడు ఓడిపోతాడు. అయితే మళ్ళీ యానాదినాథుడి యొక్క పరిస్థితులు తెలుసుకుని అతిశురుడు యుద్ధానికి పిలుపునిస్తాడు. అయితే ఆ యుద్ధం జరుగుతుంది తన తలకారణాలు పేదలకు అప్పుడు యుద్ధం చేయకుండా ఆగిపోతాడు. అతను ప్రశ్న రుద్రాక్షుడు ధరించి వెళ్ళడం చూసి యానాదినాథుడు అలా బలహీనత కలిగి అలా అంటే హత్య చేసి పడం పోతుంటే శివుడు ప్రత్యక్షమై వారిద్దరిని ఆపి ఇద్దరిని అనుగ్రహిస్తారు. దర్శనం ధరించడం చూడాలని శివుని అనుగ్రహిస్తారు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొక శివభక్తుని గురించి తెలుస్తున్నా. మంగళ అనే గ్రామం చక్కని శుభములకు నిలయం. మంగళ అనే గ్రామం చక్కని శుభములకు నిలయం. ఆయన గోపాల కులంలో గోనాదుడు అనే ఆయన ఉండేవాడు. అతడు శివుడు అంటే చాలా ఇష్టం. అయితే అతని పని ఆవులను కాచుకోవడం, చాలా ప్రేమగా చూసుకునేవాడు ఆవులు. అలాగే ఆ ఆవుకి కూడా అతను చాలా ఇష్టం. అయితే ఒకనొక రోజు తపస్సు చేస్తూ ఒక మహాత్ముడు దర్శించుకున్నాడు. ఆయన కాలు పడి స్వామిని చూస్తుంటే వీరవాసి నేను తరిస్తాను అని అనిపిస్తుందని అంటారు. అయితే పంచాక్షరాలను ప్రసాదిస్తారు. అతన్ని శక్తగా చేస్తూ ఉంటే స్వప్నంలో సరస్వతి దేవి దర్శనం వస్తుంది, దర్శనం వస్తుంది. అయితే ఆయన చేతి మీద ఉంది అతను అతని చూస్తుంది. ఆ విలువ చాలా చిత్రంగా ఉంది. తన దగ్గర ఒక పంచాక్షరి మంత్రాన్ని ఆ వినోదంతో స్నానం చేయడం. అలా చేస్తూ ఉండగా అరణ్యంలో ఉన్న సర్వజీవి వచ్చి అలా తింటుంది. అలాగే నదులు, చెట్లు, చామలు, ఆవులు, దూడలు, పులులు, నెమళ్ళు, పాతాళంలో ఉన్న దివ్యనాథులు ఇలా అన్ని కూడా వచ్చి అలా చిత్రం తీసినట్టుగా తెలిసిపోయేది. అసలు చిదంబరంలో సందేహం కలిగేలాగా ఆనందించి ఆ వేణు సత్రం సబ్జెక్టుగా నాట్యం చేయడం. ఒక్కసారి వచ్చి దర్శనం ఇవ్వాలంటే అందరి దృష్టి గుర్తింపుగా పరమేశ్వర అనుగ్రహం వచ్చి నేను ఒక్కడనే రాలేదయ్యా, పార్వతి సమేతుంటే సరే నువ్వు మీ ఆవులతో సహా కైలాసం చేసుకో అని చెప్పాడు.
భక్తి ఒక్కటే ముక్తికి మార్గము. ఆ పరాభక్తి అవ్యజమైన ప్రేమ భక్తి భక్తులు శివభక్తుల యొక్క గాథలలో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఒకటి శివుడిని శివారాధన, శివుడిని ఏ విధంగా అయితే ఆరాధించారో, శివుడి కోసం ఏ పరాకాష్ఠకి వెళ్ళారో,
శివుడు వాళ్ళకి లోబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా భక్తితో తులాభారం వేసి ప్రదక్షిణ చేసినప్పుడు శివుడు ఎలా అనుగ్రహిస్తారో అవన్నీ ఇప్పుడు మన శివభక్తుల గురించి తెలుసుకుందాం. మరిన్ని శివభక్తుల విశేషాల గురించి శ్రీనివాస్ గారు మనకి వివరిస్తారు. శ్రీనివాస్ గారు
ఆడియో లేదండి.
వస్తున్నారండి, అది జస్ట్ అన్ని మ్యూట్ లో ఉన్నారు, వస్తున్నారు. ఐ మర్చిపోయారు, వస్తున్నారు. శ్రీనివాస్ గారు మీ వాయిస్ వినిపించట్లేదండి.
ఇప్పుడు వినిపిస్తుందండి?
ఇప్పుడు స్పష్టంగా ఉందండి.
ఓకే. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఇక్కడ నియమపాలన గురించి వివరిస్తున్నారు. కథాసరిత్ సాగరంలో చాలా అద్భుతమైన కథలు నియమపాలనపై ఉన్నాయి. నియమపాలన అనేది ఒక యోగం. నియమాలు పెట్టుకున్నప్పుడు అవాంతరాలు ఏర్పరిస్తే ఎలా తట్టుకుంటారనేది తెలియాలి. ఆ నియమపాలన అంత విశేషం. ఒక నియమం పెట్టుకుని దాన్ని మనం చక్కగా అనుసరిస్తుంటే అదే ఒక యోగం. నియమం ఒక తపస్సు కూడా అని గురుగారు చెప్పారు. ఒక నియమాన్ని పాటిస్తూ ఉంటే వ్యతిరేక పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా నియమపాలన చేస్తూ ఉంటే అది ఒక వ్రతం. అందుకే నియమపాలనే తపస్సు, నియమపాలనే వ్రతం. పాండ్యరాజు పాలించే మధురా నగరం మీనాక్షి సుందరేశ్వరుల దివ్యధామం. ఆ దివ్యధామంలో ఒక వణిగ్వంశ శ్రేష్ఠుడు ఉన్నాడు. ఆయన పేరు మూర్తినాథుడు. ఆయనకు మంచి సంపదలు అన్నీ ఉన్నాయి. అయితే ఆయన శివునికి అన్ని సేవలు ప్రతిరోజు చేస్తాడు. కానీ ప్రీతిగా చేసే సేవ ఏమిటంటే చందన సేవ. భగవంతునికి ఒక్కొక్కటి విశేషం. ఈ మూర్తినాథుని నియమం ఏమిటంటే చందన సేవ. చందనం ఎలా తీయాలి అనేది ఆయనకి తెలుసు. చందనానికి సంబంధించిన సుగంధ ద్రవ్యాలు ఏవైతే చెప్పారో అవన్నీ సేకరించేవాడట. మేలికి చందన చెక్కలు తెచ్చి తాను స్వయంగా చందనం తీసి తృప్తిగా తీసుకొని వెళ్ళి సుందరేశునికి అలంకరించేవాడు. అప్పుడు పాలించే పాండ్య వంశీక రాజు ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు. స్వామి సేవలకి లోటు లేదు. కానీ కొంతకాలానికి కుట్ర పని ఒక ఆంధ్ర భూపతి మధురా నగరం మీదకి దండయాత్రకు వచ్చాక అప్పుడున్న పాండ్యరాజు పూర్తిగా సన్నద్ధుడు కాలేకపోయాడు. అందుకే జయాపజయాలు దైవాధీనం, కాలం మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఆంధ్ర భూపతి పాండ్యరాజుని ఓడించి మధురా నగరాన్ని మొత్తం కైవసం చేసుకున్నాడు. కానీ ఆ ఆంధ్ర భూపతి సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి అన్య మతాల్లోకి చేరినటువంటి వాడు. అందువలన ఆయనకి ఆయన వచ్చినప్పటి నుండి సనాతన ధర్మాన్ని దెబ్బతీయడమే చేస్తున్నాడు. వాళ్ళకి సప్తభంగి అని ఒక నియమం ఉండేది. అదేమిటంటే యజ్ఞ నింద, శరీరమే ఆత్మ అన్న భావం ఉండడం, సంసార భోగములే మోక్షం, అహింసయే పరమధర్మం, కానీ మాంసాహారులు, స్త్రీ పురుష భేదమేమీ లేదు, ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు, ఇలాంటి వాటిని ఆభాస ధర్మములు అంటారని గురుగారు చెప్పారు. అంటే ఇవి ఒక ధర్మంలా కనపడుతూ ఉంటాయి. వీటన్నింటినీ కలిపి పాషండ ధర్మములు అంటారు. వేద విరుద్ధమైనటువంటి వాటిని పాషండములు అంటారు. ఆ ఆంధ్ర భూపతి హరి శంకర పూజలు చేసేవారికి అంతరాయాలు కలిగించడమే పనిగా పెట్టుకున్నాడు. పైగా ఇదంతా మధురా నగరంలో జరుగుతుంది. ఇక్కడ శక్తికి ప్రాధాన్యం ఉంది, విష్ణువుకి ప్రాధాన్యం ఉంది, మరియు శివునికి కూడా ప్రాధాన్యం ఉంది. వీరిని ఆధారం చేసుకుని గణపతి, సుబ్రహ్మణ్యుడు, గరుత్మంతుడు ఉంటారు. వీరందరూ సనాతన ధర్మంలో అందున్న దేవతలే. ఆ రాజు సనాతన ధర్మాన్ని తట్టుకోలేక తన మతాన్ని వ్యాపింపి చేయాలని తనకున్న అధికారాన్ని, సైన్యాన్ని అన్నింటినీ వాడుకుంటూ విచ్చలవిడిగా ప్రజలను హింసిస్తూ పాలన చేస్తున్నాడు. ఆఖరికి భగవద్ ద్రవ్యాలు ఆ రాజ్యంలో దొరకకుండా శాసనాలు చేశాడు. దానివల్ల చందనం కానీ సుగంధ ద్రవ్యాలు కానీ, అంటే భగవత్ పూజకై అమ్మేటటువంటి ద్రవ్యాలు ఏవీ దొరకకుండా పోయాయి. దానివల్ల మూర్తినాథుకున్న చందన నియమం వలన ఆయన దగ్గర ఉన్న నిలబంచుకున్న చందన ద్రవ్యాలు ఎంతో కాలం రాలేదు. అప్పుడు మూర్తినాథుడు అన్ని వీధులు తిరిగి ఎక్కడా రాజ్యంలో చందన సుగంధ ద్రవ్యాలు దొరకనందున సుందరేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రార్థించి బాధపడుతూ, ఎలాగైనా నేను స్వామికి సేవ చేసుకుంటానని నిశ్చయించుకుని చందన స్నాన పైన తన చెయ్యి అరగతీయడం మొదలుపెట్టాడు. చెయ్యి అరిగిపోయి నెత్తురు ఎముక బయటికి వస్తుంటే అప్పుడు ఆయనకి ఇలాంటి సాహసం చేయకు అని ఒక వాణి వినపడింది. నువ్వే త్వరలో పాండ్య దేశానికి రాజు అవుతావు. ఇప్పుడు ఏ అన్యులైతే ఆక్రమించారో వారందరినీ నీవు ఓడించి వేద మార్గాన్ని నిలబెట్టావు. నువ్వు చేయడమే కాకుండా ఎందరి చేతో నా పూజ చేయిస్తావు అని, అన్ని ఆటంకాలు తొలగిస్తావు అని స్వామి అభయమిచ్చి ఆయన చేయి పట్టుకుని ఆపేశాడు. భక్తుడు కష్టపడితే భగవంతుడు తట్టుకోలేడు. ఇంతలో ఒక విశేషం జరిగింది. కొందరు తిరుగుబాటుదారులు ఆ ఆంధ్ర భూపతి చేసే పాలనను తట్టుకోలేక విప్లవకారులు రాత్రికి రాత్రి కోటను ముట్టడించి అతన్ని సంహరించారు. ఆ విప్లవకారులకు పదవికాంక్ష లేదు కానీ రాజును సంహరించారు. అప్పుడు అరాచకం ఏర్పడింది. అప్పుడున్న పెద్దలు సుందరేశుని మీద భారం వేసి ఆయన దగ్గరున్న భద్రగజాన్ని తీసుకుని దాన్ని అలంకరించి ఊరేగింపుకు తీసుకుని వెళ్తున్నారు. ఆ భద్రగజం ఉండంతో ఒక పూలదండ పట్టుకుంది. అది ఎవరి మెడలో వేస్తే వాళ్ళు రాజు అవుతారు. అప్పుడు మూర్తినాథుడు సుందరేశ్వర మందిరంలో ధ్యానంలో ఉన్నాడు. ఆ ఏనుగు మందిరంలోకి వెళ్ళి ధ్యానంలో ఉన్న మూర్తినాథుని మెడలో దండ వేసి ఆయన్ని తొండంతో చుట్టుకొని కుంభస్థలంపై పెట్టుకుంది. ఆయన్ని తీసుకెళ్లి రాజుగా అభిషక్తుణ్ణి చేశారు. సుందరేశ్వరుడు చెప్పిన ప్రకారంగా మూర్తినాథుడు త్రయీధర్మాన్ని అంటే వేదధర్మాన్ని నిలబెట్టాడు. తత్కాలికంగా ఆంధ్రభూపతి పాండ్య దేశాన్ని ఆక్రమించినప్పటికీ ఆ విధంగా ఆయన జీవితం పూర్తయింది. ఈ విధంగా శివానుగ్రహం ఆ పాండ్యరాజ్యాన్ని కాపాడింది. కాలాంతరంలో ఆ మూర్తినాథుడు శివధామాన్ని చేరుకున్నాడు. భక్తుల్లో అనేక రకాలు. ఇంకొక భక్తుడు గురించి తెలుసుకుందాం. శ్రీశరణ్య గ్రామంలో స్కందనాథుడని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టి ఉపనయన సంస్కారమైన తర్వాత వేదాధ్యయనం చేస్తూ ఒకటే నియమం పెట్టుకున్నాడు. అదేమిటంటే గురువులు ఉపదేశించిన పంచాక్షరి మంత్రాన్ని రోజుకు 12,000కి తగ్గకుండా జపం చేసుకునేవాడట. శివారాధనకై రకరకాల పొదల నుంచి పూలు తెస్తున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ శ్రీపంచాక్షరి జపం చేస్తూ ఉండేవాడు. అలా నిరంతరం పరమేశ్వరిని ఆరాధన చేస్తూ ఒకరోజు శివుని ఉద్దేశించి ఒక స్తోత్రం చేశాడట. ఈ స్తోత్రం చిన్నపాటిదైనా చాలా విశేషమైంది. ప్రతి శ్లోక పాద ప్రారంభం పంచాక్షరి. ఈ స్తోత్రం చివర శివుడు చెప్పాడు, ఈ స్తోత్రం పఠిస్తే నేను సంతోషిస్తానని. దీనికి ఛందస్సు లేదు, కేవలం గానం. ఇది పంచాక్షరి మంత్ర సిద్ధుడు చేసిన స్తోత్రం కనుక సత్ సిద్ధ లక్షణం ఇందులో ఉంటుంది. ఆ స్తోత్రం ఏమిటంటే, నమశివాయ నిర్గుణాయ నిష్కలాయ త్రిశూలినే, నమశివాయ సంతమాయ శృతి గోచరాయ శంభవే, నమశివాయ నిష్క్రియాయ నిర్మలాయ యోగినే, నమశివాయ సిద్ధముక్తి హేతవే చిదాత్మనే, నమశివాయ సోమాయ సోమసూర్య వంద్యకేత చేతసే, నమశివాయ వేద వాగ గోచరాయ వాంగ్మయాయ, నమశివాయ సత్య కృత్య సాక్షినే మహాత్మనే, నమశివాయ శంకరాయ శక్తి బీజ హేతవే, నమశివాయ చంద్రశేఖరాయతే కపర్ధినే, నమశివాయ భూతి భూషణాయ భూతి హేతవే, నమశివాయ నిత్య శుద్ధ తేజసే త్రిశూలినే, నమశివాయ భక్త బంధ మోచకాయ శంభవే, నమశివాయ బిందు వాచ్య వాచకాత్మనే నమః, నమశివాయ నిత్య సాంద్ర సౌఖ్య సీమ తేజసే, నమశివాయ దివ్య బోధరూపిణే పరాత్మనే, నమశివాయ సత్యవాగ గోచరాయ బంధవే, నమశివాయ భక్త లోక వాంఛిత ప్రదాయినే, నమశివాయ విష్ణువేద సాప్య దృశ్య మౌలయే, నమశివాయ భక్తి ముక్తిదాయినే హరాయతే, నమశివాయ శక్తిహస్త తారకారి శూనవే, నమశివాయ పర్వతేంద్ర దార్ఘ దేహ భాగినే, నమశివాయ సింధురేంద్ర ముఖ్య వక్త్ర శూనవే, నమశివాయ సదా నమశివాయతే సదాశివాయ శంభవే. ఈ స్తోత్రంలో మొత్తం శివతత్వం అంతా ఉంది. ఇలా నిత్యం పంచాక్షరి చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి పేరు గల ఆ భక్తుడు పంచాక్షరి మంత్ర సిద్ధుడై జ్ఞాన సంబంధ పెళ్లిలో ఆయనతో ముక్తి పొందిన వారిలో ఈ స్కందనాథుడు ఒకడు. ఇలా పంచాక్షరి నియమంతో స్కందనాథుడు తరించాడు. చోళరాజ్యంలో ఇంకొక భక్తుడు ఉన్నాడు. ఆయన మహావేద పండితుడు. ఆయన పేరు పశుపతి. ఇతడు సచ్చరిత కలవాడై సకల వేదములు తెలిసిన వాడై ఎల్లవేళలా భస్మ రుద్రాక్షలు ధరించినటువంటి వాడై ఎల్లవేళ రుద్రసూక్త జపం చేస్తూ ఉంటవాడు. ఆయన ఒకప్పుడు ఒక సరస్సుకి స్నానానికై వెళ్ళి మెడ వరకు నీటిలో మునిగి సూర్య మండల మధ్యలో హరుణ్ణి చూస్తూ పులకించి స్తుతించాడు. మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీదిత మఖండిత ద్యుతం చింత ఎనిమిది సహస్ర సేవితం. ఆయన అలా రుద్రసూక్తాన్ని పఠిస్తూ ఉంటే అక్కడ అరణ్యంలో గతులు లేకుండా ఉన్నటువంటి జీవులకు అంటే పుట్టగతులు లేని జీవులు పాపాలు తొలగిపోయి అవి దివ్య దేహములు ధరించి ఉత్తమ లోకాలకి పోయాయట. వేదధ్వనులకు దుర్మరణం పాలైన జీవులు సద్గతిని పొందుతారని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు. వేద మంత్ర ప్రకంపనలకు అంత శక్తి ఉంటుంది. ఆ భవ్యమైన రుద్రసూక్త జపం వల్ల తాను తరించడమే కాకుండా ఎందరో తరింపజేశారు పశుపతి నాయన. అలాగే ఆయనకు పాశుపాశ విమోచనం కూడా జరిగింది. కైవల్యం పొందాడు. మరొక దివ్యమైన గాథ అదేమిటంటే, మామరం అనే ఒక పట్టణం ఉంది. దివ్య కావేరి తీరం అందు అందులో చతుర్థ జాతి ఎందు ధౌరేయ అని ఒక మహానుభావుడు పుట్టాడు. అన్ని వర్ణములు వారు నియమపాలన వల్ల సరించవచ్చని గురుగారు చెప్పారు. శివుని పాదముల ఎందు ఎవడైతే హృదయాన్ని పెట్టి ఉంచుతాడో అతనికి ఆ అవిద్య ప్రవేశించదు అని గురుగారు చెప్పారు. సర్వం శ్రీకృష్ణ కృణారవిందార్పణ మస్తు శ్రీ గురుభ్యో నమః.
సదాశివాయ 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 నమోస్తుతే అని శ్రీనివాస్ గారు
శివుడు ఎంత భక్తవత్సలుడు అంటే శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి ఆయన భక్తులు భక్త కర్ణప్ప అని ఆయన భక్తుల పేర్లని మాత్రమే ఆయన పేర్లుగా పెట్టుకుని ఆయన వాళ్ళని తరిచి అందరికి కూడా మార్గదర్శనం చెప్తూ ఉంటారు. అట్లా శ్రవణాది భక్తి, శ్రవణాది వల్ల భక్తి పెరుగుతుంది, సత్ప్రవర్తన వైపు మనసు మళ్ళుతుంది. కేవలం భక్తి చేతనే మనము తరిస్తాము, పరాభక్తి అద్విజమైన భక్తితో మాత్రమే మనము ఈ కలికాలంలో తరిస్తాము, జన్మరాహిత్యాన్ని పొందుతాము, ముక్తిని పొందుతాము. అందుకనే మనం ఈ పూజాది కర్మలు ఇప్పుడు ఈ రోజు జరిగిన మురళిలో మొదలుకొని కాశీ విశ్వనాథుడి దగ్గర నుంచి మనం అర్చన మొదలు పెట్టుకుని ముక్తి ఎలా వస్తుంది, ముక్తి ఎలా జరుగుతుంది, ఆ శివుడు ధరించే ఆభరణాలు, నాగులు మహిమ, రుద్రాక్ష మహిమ, తర్వాత దేవితత్వము, అమ్మవారితో ఉన్న దేవితత్వము, కాలాతీతమైన స్వరూపం గురించి, మహనీయుల గురించి, మహాత్ముల గురించి శివభక్తులతో మనం ఈరోజు ఇవాళ శివ పూజన చేసుకున్నాము, ఆ శివ అర్చన చేసుకున్నాము. ఆ గురుగారు సర్వం శ్రీ గురు చరణార విందార్పణమస్తు. ఈ రోజు మనం మంగళహారతితో శివార్చన పూజ చేసుకుని మన మురళితో ముగించుకుందాం.
శివ శివ మహాదేవ శ్రీమంగళం శివ శివ మహాదేవ
శివ శివ మహాదేవ శ్రీమంగళం
శివ శివ మహాదేవ శ్రీమంగళం శంభో శుభమంగళం శివ శివ మహాదేవ శ్రీమంగళం శ్రీమంగళం శివ శివ మహాదేవ శ్రీమంగళం శ్రీమంగళం శివ శివ మహాదేవ శివ శివ మహాదేవ శ్రీమ
పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర
నమశివాయ నమశివాయ నమశివాయ.